12th, 13th and 14th. సార్, మొట్టమొదట మనకి సాయి వారణాస్ గారు మొదలు పెడతారు శివరాసం. సారీ వారణాస్ గారు మీరు మొదలు పెడతారండి.
తప్పకుండా. వినిపిస్తుందండి?
వినిపడుతుందండి.
శ్రీ గురుభ్యో నమః. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిర్యం. పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్న మురళిలో ఉన్న మీ అందరికీ నమస్కారాలు. మానవుడు త్రిగుణాలతో బంధి అయి ఉన్నవాడు. త్రిగుణాతీత స్థితి చేరాలి. మరేం చేయాలి? సత్వగుణం పెంచుకోవాలి. అది కూడా ప్రయత్నపూర్వకంగా. అది పెరిగినట్లు ఎలా తెలుస్తుంది అంటే, సత్వగుణం పెరిగిన కొద్దీ పరమాత్మపై ఆసక్తి పెరుగుతుంది. వీళ్ళు ఈశ్వరార్చన, తపస్సు, మంత్రం జపం లాంటివి శ్రద్ధగా ఇష్టంగా చేస్తారు. గుణాధిక భక్తులు ఉత్కృష్టమైన భక్తులు. సమాధి శక్తి సంపన్నులు, మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష లాంటి గుణాలు కలిగిన వారు వీరు ఆదర్శవంతులు, జీవన్ముక్తులు, ఆ పైన విదేహముక్తులు అవుతారు. గీతాచార్యుడు చెప్పినట్టే, మాంసయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతి అయితాన్ బ్రహ్మభూయాయ కల్పతే. శివారాధన వినా శివజ్ఞానం దొరకదు. ముందు మనము ఆరాధన చేస్తే శివానుగ్రహంతో జ్ఞానం లభిస్తుంది. ఆరాధన అంటే త్రికరణాలు భగవంతుడికి అర్పించటం. యతవాక్కాయ మానస. శివభక్తులే యోగులు, మునులు. ఇక్కడ భక్తి అనే మాట ప్రధానం. భక్తి లేని ఏ కర్మ, అనుష్ఠానం, ఉపాసన, జ్ఞానం వ్యర్థం. శివభక్తుడి లక్షణాలు, శివాచారాలు చేస్తారు, భస్మ, త్రిపుండ్ర ఇలాంటివి ధారణ చేస్తారు, ధ్యాన యోగ పరో నిత్యం అలా ఉంటారు, వైరాగ్యం ఉంటుంది, రుద్ర జపం, పంచాక్షరి, శివనామ సంకీర్తన అనుసంధానం చేసుకుంటూ ఆనందించేవారు. అంటే దానిలో తాదాత్మ్యం చెందేవారు. సతమునిః సతపస్వి సచయతిః సచపండితః. వీరి పట్ల శివుడు ప్రీతిగా ఉంటాడు. శివభక్తుడు అతిథిగా వస్తే ఆ గృహాన్ని ఆశ్రయించుకుని ఉన్న పితృదేవతలు సంతోషిస్తారు. మరి ఆ గృహస్థుడికి శ్రేయస్సు కలుగుతుంది అనే విషయంలో ఆశ్చర్యమేముంది? ఇప్పుడు ప్రథమం ప్రధానమైన ఒక శివభక్తుడి కథ చెప్పుకుందాం. అది మాహేశ్వర కల్పం. వీతహవ్యుడు అనే ఒక మహానుభావుడికి పుత్రుడు వైతహవ్యుడు. ఇతనికి వేరే పేర్లునే శిలాసనుడు, శిలాదుడు అని. మహాశివభక్తుడు. అతడి ధర్మపత్ని సుశ్రావతి. భర్త సేవయే మహాభాగ్యంగా భావించే ఇల్లాలు. వీరికి ఒక కోరిక కోరికగానే మిగిలిపోయింది. ఏమిటది? సంతాన ప్రాప్తి. వయసు వచ్చేసింది, శరీర బలం సన్నగిల్లింది. అప్పుడు వాళ్ళు శివుణ్ణి ఉద్దేశించి ఉపాసన చేస్తే గౌరీ వల్లభుడు గౌరీ సహితంగా ప్రత్యక్షమైనాడు. పుత్రుడు కలిగాడు, కలుగుతాడు అని వరం ప్రసాదించి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు నందీశ్వరుడు అయోనిజుడిగా వాళ్ళకి కలిగాడు. తాను మళ్ళీ శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని శివ సారూప్యం పొందాడు. ఇంతే కదా మన పురాణాలు అని అనుకున్నామో శివుడికి దూరం అయిపోతాం. మరి మన పురాణాలు, ఇతిహాసాలు, వాటిల్లో ఉన్న అంతరార్థం, అక్కడ నిబిడీకృతమైన ధర్మ సందేశాలు, మనం అనుసరించవలసిన ధర్మ, కర్మ ఇత్యాది మార్గాలు ఏమిటి అంటే ఒక్కసారి అవి తలుచుకుందాం. మొట్టమొదటిగా వాళ్ళ తపోనిష్ట. తపస్సు అంటే తపించటం. దేనికోసం? పరతత్వం కోసం, పరమార్థం తెలుసుకోవటానికి. అది చేసే విధానం నిరపేక్షగా, నిష్కామకర్మగా. మనుష్య శరీరం అంటే ఈ ఉపాధి వచ్చింది కాబట్టి మహేశ్వరుడికి లేదా మాధవుడికి అయినా సరే వినియోగించుకోవటం. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని ఉండనే ఉంది. ధర్మం ఏదో భాగ్యం ఆశించి చేయటం కాదు, ధర్మం చేయటమే భాగ్యం అనే భావంతో చేయాలి, ధర్మరాజు చేసినట్టు. మరి వీరు ఒక కోరిక కోరారు కదా అంటే, కోరిక దృష్టిలో పెట్టుకుని తపస్సు చేయలేదు, తపస్సు చేశారు. వంశవృద్ధికే వంశ ఆచారాలను కొనసాగించేందుకు సంతానం కోరారు. భగవానుడే అన్నాడు గీతలో, ధర్మాభిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని. ధర్మబద్ధమైన కోరిక కోరవచ్చు. అది కూడా మళ్ళీ ఆ శివుడితోనే చెప్పుకున్నారు. ఏ భావనతో? మనకి శ్రేయస్సు కలిగించేదైతే శివుడు అనుగ్రహిస్తాడు అనే భావనతో. అక్కడ చిత్రావతి అన్న మాట ఒకటి, ఒక కోట్, తపసా ప్రాప్యతే భోగ భుక్తి ముక్తిశ్చ. ఎలాంటి భుక్తి ముక్తులు? శాశ్వతి, శాశ్వతమైనవి. శివుడు తపస్సు మెచ్చి శిలాసునుడితో అన్న మాటలు. ఇక్కడ ఈ కాలం తెలుసుకోవాల్సిన ఒక సైంటిఫిక్ పాయింట్ చెప్పాడు శివుడు. శివుడు అన్నాడు, వయసు మీరిపోయింది, శరీర బలం తగ్గింది, అందుకు శారీరక సంతానం క్షేమం కాదు, అయోనిజుడు కలుగుతాడు. ఫస్ట్ పార్ట్ మనకి, సెకండ్ హాఫ్ తపోబలం ఉన్న వారికి. సూపర్ సైన్స్ అంటే ఆధ్యాత్మికంగా ఒక మహాప్రయోజనం జరగాలంటే అయోనిజత్వం కారణం. గోదాదేవి విష్ణుశిష్యుడికి కలిగినట్టు ఈ దివ్య ధనుర్మాసంలో అమ్మవారిని ఒకసారి తలుచుకుందాం. శ్రీ గోదాదేవి నమః. అంతేకాదు, అముని చేసిన కర్మ అలాంటి ప్రజ్ఞావంతుడు ఆవిర్భవించడానికి సరిపోదు. పోతే తపోబలం చాలా ఉంది కాబట్టి యజ్ఞం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుందన్నాడు శివుడు. అంటే మన కర్మలో లేదు కాబట్టి కర్మ అనుకోకూడదు, తపోబలం పెంచుకోవాలి. ప్రథమో దైవ్యోభిషక్, దేవతలకు అంతర్యామి కనుక యజ్ఞేశ్వరుని యజ్ఞంతో ఆరాధించాలి. అహం హి సర్వ యజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ. మన పరమాత్మ అననే అన్నాడు గీతలో. శిలాదుడు సంఖ్య ప్రధానంగా చేసిన స్తుతి ఒకటి చాలా ఇంపార్టెంట్, 5 శ్లోకాలు పంచామృతాలు. మొట్టమొదటి శ్లోకం ఏమో శ్వేతాశ్వతర ఉపనిషద్ మంత్రం. ఒక్కడే అనేకంగా అయినాడు, మన గురువు గారు మన పూజ గురువు గారు రాశారు కదా, ఏకమ్మే అనేకమై అవ్యక్తమే వ్యక్తమై, కనబడే అనేకం ఒకే రుద్రుడి రూపం. భేదభావం భయానికి కారణం, అభేదం అభయం, అభేద దృష్టి ప్రతిపాదిస్తోంది. మళ్ళీ మన గీతాచార్యులు చెప్పారు, యదా భూత పృథక్ భావం ఏకస్థం అను పశ్యతి తదయవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. అభేద దర్శనం జ్ఞానం. అద్వైతం అంటే పరమాత్మ తప్ప ఏమీ లేదు, పరమాత్మకి వేరుగా భిన్నంగా అన్యముగా ఏమీ లేదని అర్థం. అనన్య భక్తి జ్ఞానం ఒకటే. పోతే ఏకమైన వాడిని అనేక పద్ధతులు పదార్థాలతో ఆరాధిస్తున్నాం కదా ఎందుకు అంటే మనకు ఆ బుద్ధి పోలేదు కాబట్టి. ఎప్పటి వరకు ఆరాధించాలి? ఆ భేద బుద్ధి పోయే వరకు. అంటే ప్రాక్ శరీర విమోక్షణాత్ ఆ భేద బుద్ధి పోగొట్టుకోవాలి. జ్ఞానం కలిగాక అవన్నీ మానాలనే బుద్ధి ఎలాగో పుట్టదు, అది వేరే విషయం. 2వ శ్లోకం ద్వితీయం వల్ల భయం, ద్వితీయాత్వై భయం భవతి. 3వ శ్లోకంలో 3 అన్ని చూపించాడు, గుణాతీత స్థితి, త్రిలోచనాలు ఉన్నవాడు, త్రిమూర్తి స్వరూపుడు. ఇక్కడ స్వారస్యం ఏంటంటే సామవేదం 3వదిగా మనం పరిగణిస్తాము, అది ఇక్కడ పెట్టి సామవేదం చేత స్తుతింపబడేవాడు అని పెట్టాడు శ్లోకంలో. 4వ శ్లోకంలో మన్మథ దగ్ధ వృత్తాంతం ఉంది, 4 వేదములతో స్తుతింపబడేవాడు, చతుర్విధ భోగాలు ఇచ్చువాడు అంటే ధర్మార్థ కామ మోక్షాలు, 4 దిక్కుల యందు వ్యాపించి ఉన్నవాడు, చతుర్ముఖుడి చేత స్తుతింపబడేవాడు. ఓంకారం, అకార ఉకార మకారాలేమో సగుణ బ్రహ్మ, తురియం నిర్గుణ తత్వం, ఈ 4 కలిపితేనే ఓంకారం. 5వ శ్లోకంలో జడమైన పంచకోశాలను చైతన్యవంతం చేసే స్వయం ప్రకాశ స్వరూపుడు. ఇదే మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా నానా చిత్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం అని అక్కడ చెప్పారు. మన్మధుణ్ణి అంటే పంచబాణాలు ఉన్నవాడిని దగ్ధం చేసిన వాడు, పంచబాణాల వికారములతో తమోమయమైన హృదయంలో జ్ఞానాన్ని ప్రకాశింపచేయువాడు. ఇదే మనకి గీతాచార్యుడు జ్ఞానదీపేన భాస్వత. అలాగే పంచాక్షరి శివాయ నమః. నెక్స్ట్ పాయింట్ నందీశ్వరుడు. నంది అంటే ఆనందం, ఆనందమే స్వభావం అయినవాడు. మనం కూడా ఆనంద స్వరూపులమే, పోతే అది మర్చిపోయాం. ఇలా సత్సంగం ద్వారా, సద్గ్రంథ అధ్యయనం ద్వారా గుర్తు తెచ్చుకుంటున్నాము, ఉన్న వస్తువే ఉన్నదని జ్ఞప్తి తెచ్చుకోవాలి. తల్లిదండ్రులను నొప్పించకుండానే ఒప్పించి నందీశ్వరుడు అద్భుత అమోఘ తప ఫలం శివసారూప్యం. లోకంలో ఎవరైనా ఎంత ఇష్టపడినా ఉన్నత పదవి లేదా కానుకలు ఇస్తారు, పోతే పరమాత్మ తనని తానే ఇచ్చుకుంటాడు. అంటే సారూప్య సామీప్య సాలోక్య సాయుధ్య మోక్షం ఇస్తాడు. శివుడు మనల్ని శివుణ్ణి చేస్తాడు. అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం విజ్ఞానం, గీతలో చెప్పినట్టు జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ త్వమేవాహం అలాంటి అనుభవం కలిగిస్తాడు. మనకు శివానంద లహరిలో ఒక మంచి శ్లోకం ఉంది, 4 రకాల మోక్షాలు చెప్తూ, సారూప్యం తవ పూజనే శివమహాదేవి ఇది సంకీర్తనే సామీప్యం, శివభక్తి దుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుధ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ ప్రసాదోస్మ్యహం. అక్కడ మనం చూస్తే జగద్గురువులు సాయుధ్యం ఇవ్వమని అడగలేదు, అది సిద్ధంగానే ఉందన్నారు. అది తెలుసుకున్నాను, దానికోసం నీ కృతార్థుణ్ణి అని చెప్పారు. జీవాత్మ పరమాత్మ అంశం కాదు కాదు, జీవాత్మ పరమాత్మయే, అది శివరహస్యం. ఈ విషయం తెలిపిన ఆచార్య పురుషుడు గురుస్వరూపుడు అయిన నందీశ్వరుడికి నమస్కరిస్తూ నందికేశ మహాభాగ సాంద్రానంద ప్రదాయక మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. సర్వం శ్రీ గురు చరణంగరవిందార్పణమస్తు. స్వస్తి.
ధన్యవాదాలు సాయి గారు. భక్తి ఎలా ఉంది, భక్తి ఎలా ఉంటుంది అంటే మనం ఎలా చేసుకోవాలి, తపస్సైనా జపమైనా భగవంతుడి కోసం చేయాలి తప్ప ఏదో సాధన కోసం సాధించడం కోసం అన్నట్టు కాదు. నిత్యానుష్ఠానం సరిగ్గా ఉన్నప్పుడు పితృదేవతలు ఎంత బాగా సంతోషించి వాళ్ళ యొక్క మనకు ఆశీస్సులు ఎలా ఉంటాయి అని ఈ తపోనిష్ట పరతత్వం పరమార్థం అంటే మనం పరమార్థాన్ని మన జీవితంలో ఎలా తెలుసుకోవాలన్నది చాలా బాగా చెప్పారండి. నెక్స్ట్ లలిత గారు మీరు చెప్తారమ్మా.
నేనండి నెక్స్ట్. రాధిక.
సరే అండి రాధిక గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కంటిన్యూ అండి.
శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనము అనన్య భక్తితో శ్రద్ధతో పరమేశ్వరుని ప్రార్థించి సారూప్యం పొంది శివగణాలలో చేరిన ఇద్దరు అద్భుతమైన భక్తుల కథలు చెప్పుకుంటున్నాము. గార్గగోత్రానికి చెందిన కర్ణభద్రుడు, సునీతి అనే దంపతులు పునరంత తృప్తి పడుతూ దైవ ప్రీతిక యజ్ఞాలను ఆచరిస్తూ తపో జీవనం గడుపుతూ గృహస్థాశ్రమాన్ని పాటిస్తూ ఉండేవారు. వారి దగ్గరికి తన చిన్ననాటి మిత్రుడైన విదర్భరాజు వచ్చి భక్తిగా నమస్కరించి శివప్రీతికై తాను పెద్ద ఎత్తున అశ్వమేధ యాగం చేయదలిచినట్లు చెప్పి దగ్గరుండి నిర్వహించవలసిందిగా వేడుకొని కర్ణభద్రుణ్ణి తనతో పాటు తీసుకువెళ్తాడు. యాగం పూర్తి అయిన తరువాత గోదానము, భూదానము, సువర్ణ దానము, ధనాలను అన్ని సమర్పించి అతన్ని పంపిస్తాడు. అతను అడవికి తిరిగి వచ్చిన తర్వాత అతని వద్ద విద్య నేర్చుకునే శిష్యులు ఉంటారు కదా, వారు వల్లె వేస్తూ వేదాన్ని వల్లె వేస్తూ గోవులను కొండలకు తీసుకెళ్లి మేపేవారు. వాళ్ళతో పాటు ఆయన పుత్రుడు కూడా వెళ్తూ ఉంటాడు, గోవులను తీసుకొని కొండలోకి వెళ్తూ ఉంటాడు. ఆయన అదృష్టం వల్ల ఒక బిల్వవృక్ష మూలంలో అద్భుతమైన ఒక దివ్య శివలింగం ఒకటి ఆయన కనపడుతుంది. ఆయన ముందే మంచి వేదపరుడు కాబట్టి ఆయనకు వెంటనే దాన్ని చూస్తూనే తాదాత్మకం కలిగి ఆవు పాలనన్నీ దొన్నెల్లో పిండుకొని రోజు రుద్రాధ్యాయంతో చదువుకుంటూ అభిషేకం చేస్తూ దొరికే పత్రాలతో, అడవిలో పత్రాలన్నీ దొరుకుతాయి కదా, వాటితోటి అన్ని అర్చన చేస్తూ అడవిలో దొరికే పళ్ళతో నివేదన చేస్తూ చాలా ఆనందిస్తూ ఉండేవాడు. పుత్రుడు తీసుకెళ్లే ఆవులకు మాత్రమే పాలు, అవి ఆవులు పాలు ఇవ్వకపోవడం గమనించి తండ్రి ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పి ఆయన అనుసరిస్తూ అడవిలోకి వెళ్ళి చెట్టు చాట్ల దాక్కొని చూస్తూ ఉంటాడు. ఆయన చేసే పని చూస్తూనే ఆయనకు విపరీతమైన కోపం వస్తుంది. యాక్చువల్ గా ఆయన కూడా యాగ్ని కూడా ఉండి కూడా ఆయన యుక్తయుక్త విచక్షణ మరిచిపోయి కోపోద్రేకంతో శివలింగాన్ని పాదంతో తన్నాడు. వెంటనే ధ్యానంలో ఉన్న పుత్రుడు కదిలి సమిదలు కొట్టడానికి తన వెంట తెచ్చుకున్న గొడ్డలు విసరగా తండ్రి రెండు పాదాలు తెగిపడి అతని కింద పడతాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవుతూనే ఈ పుత్రుడు శివుని చూసి పరవశించిపోయి వివిధ నామాలతో అతన్ని స్తుతించి నేను చేసిన మహాపాపాన్ని పోగొట్టమని వేడుకుంటాడు. అప్పుడు శివుడు అమ్మతో, చూశావా పార్వతి, ఇతని అపారమైన శివభక్తి, శివాపరాధం ఎవరు చేసినా అంటే మనవారు, తనవారు, పైవారు అనేవి చూడకుండా ఎవరు చేసినా సరే ఇతను శిక్షిస్తాడు, అలాంటి వాడు శివగణాలలో ఉంటే బాగుంటుంది కదా అని అంటారు. ఇక్కడ నారదులు వారు చెప్పినట్లు తత్సుఖ సుఖిత్వం అనే ఒక భక్తి లక్షణం అంట ఇది. ఇందులో భక్తుడు పరమాత్మ నుండి ఏమీ కోరడు, కేవలం పరమాత్మ బాగుండాలని మాత్రమే కోరుకుంటాడంట. దీన్ని ఏమంటారంటే నిరపేక్ష భక్తి అంటారంట. ఇది అన్నిటికంటే ఉత్కృష్టమైన భక్తి. అంటే ఎప్పుడు ఏదో కోరికలతో పరమాత్మను ఇది కావాలి అది కావాలి అంటూ పూజించకుండా కేవలం పరమాత్మ బాగుండాలి అని మాత్రమే కోరుకుంటూ భక్తుడు పూజించడం అనేది అన్నిటికంటే ఉత్కృష్టమైన భక్తి. కానీ ఇక్కడ గురువుగారు పదే పదే ఏం చెప్తారంటే ఎవరైనా సరే ఇంతటి భక్తుడే వాళ్ళన కాలు నరికాడు కదా, మనము ఇలా, నేను కూడా అంతే, నేను ఏదైనా చేస్తాను అని మనం ఏంటి ఎంతటి కొండంత పాజిటివ్ ఉన్నా సరే మనం అది కాకుండా ఎక్కడో దాంట్లో ఉన్న దీన్ని తీసుకొని నేను అంతే, ఆయన చేశాడు కదా మేము చేస్తాము అలా అనకూడదు. మాతాపితరులను, గురువులను గౌరవించాలి. కానీ ఇక్కడ ఈయన చేసింది ఏంటి అంటే శివాపరాధానికి శిక్షించాడు అంతే, తండ్రియా లేకపోతే ఎవరా అని కాదు, అక్కడ ఎవరున్నా ఆయన అపరాధం చేశాడు. అంటే ఇలాంటి భక్తులు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు త్వమేవ మాతా పిత త్వమేవ అని మనందరం అది రోజు చదువుకొని మాటలతో అనుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి వాళ్ళు దాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతారు. అంటే జన్మజన్మలకు తల్లిదండ్రులు మారుతూ ఉంటారు కానీ శివుడు శాశ్వతుడు అని నమ్మి శివుడితో మాత్రమే వాళ్ళకి అనుబంధం ఉంటుంది. ఇంకా శివుడు తప్ప ఇంకా వేరే ఏం లేదు. శివుడికి ఎవరైనా సరే అపరాధం చేయడానికి తలంచినారన్నా సరే వీళ్ళు వెంటనే వాళ్ళని శిక్షిస్తారని. అంటే ఇది అప్పుడు శివుడు నన్ను దగ్గరికి పిలిచి తలపై చేయవేయగానే అతనికి సారూప్యం లభిస్తుంది. నీవు ధర్మరక్షణకై చేశావు కాబట్టి నీకు ఎలాంటి పాపం అంటకపోగా చండపాప నాశక చండికేశ్వర అని నీకు నమస్కరించిన వారికి కూడా పాపం నశిస్తుంది అని పరమాత్మ చెప్తాడు. ఇతనికి చండికేశ్వరుడు పేరు ఎందుకలా వచ్చింది అంటే భక్తుడైన శివపరాధానికి చూపించిన కోపం చండమైనది కాబట్టి ఈయనకు చండికేశ్వరుడు అనే నామం వచ్చింది. నీ పాపాన్ని నేను తీసివేస్తున్నాను, నీకు ఎలాంటి పాపము అంటదు అని చెప్పి శివపార్వతులు అనుగ్రహంతో వాళ్ళ తండ్రిని చూడగానే అతనికి కూడా పాదాలు వచ్చాయి. ఇక్కడ శివుని అనుగ్రహం ఎంతటి గొప్పది అంటే, ఎంతటి పాపం చేసిన వారైనా సరే ఒక్కసారి పశ్చాత్తాపడి తన పాపాలను తలుచుకొని పశ్చాత్తాపడి ఇంకా మీదట ఇలాంటి పాపము చెయ్యం తండ్రి అని అనుకున్నారు అంటే వాళ్ళ పాపాలు నశించిపోతాయి, పరమాత్మ తన దరికి చేర్చుకుంటాడు అలాంటి వాళ్ళనైనా సరే అనేది ఉంటుంది. ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, ఏంటి అంటే నిర్మాల్య అధికారం ఉన్న చండీశ్వరుడు ఇతను ఒకరేనా అని, కానీ ఆ చండేశ్వరుడు ఈ చండీకేశ్వరుడు వేరే వేరే అని చెప్పారు గురువు గారు. ఈ నిర్మాల్యాధికారం ఉన్న శివాలయాల్లో అయినా సరే ఆయన అనుమతితో ప్రసాదం స్వీకరించాలి, కానీ అగ్రాహ్యము అని మాత్రం ఎప్పుడు అనుకుంటుంది. శివప్రసాదము అగ్రాహ్యము అన్నారంటే అంతటి పాపం ఇంకోటి లేదు అని చెప్పారు. కానీ చండాధికారం లేని లింగాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే స్వయంభూలింగాలు, సిద్ధలింగాలు, బాణలింగాలు, స్ఫటిక లింగాలు, ధాతులింగాలు అని. ఈ శివలింగాలు ఉన్న గుళ్ళలో చండాధికారం ఉండదు, అది ఆ ప్రసాదం ఎవరైనా స్వీకరించవచ్చు. కేవలము శిలారూపమైన మానవ ప్రతిష్ట లింగాలు ఉన్న చోట మాత్రమే చండాధికారం ఉంటుంది. ఆయన అనుమతి అక్కడ కూడా మనం ప్రసాదం తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఆగమాల ప్రకారం ప్రతిష్ఠించిన చోట్ల మాత్రం నివేదనలో చండభాగం అని ముందే తీసేస్తారట. అలాంటి చోట్ల ఇంకా మిగతా చండభాగం తీయగా మిగిలిన నివేదనను మనం స్వీకరించవచ్చు అని చెప్పారు గురువు గారు. ఇంకా ఇక్కడ ఇంకొక మనం ఇప్పుడు ఇంకొక భక్తుడి కథ తెలుసుకున్నాము. అతడు మందర శైలంలో ఒక మహానుభావుడు, అత్యంత శ్రద్ధతో అనన్య భక్తితో తపస్సు చేసేవాడు. ఆయన అయినా సరే ఆయనకు శివానుగ్రహం లభించలేదట. నా శివభక్తిలో ఏమైనా లోపం ఉందేమో అంటే శివుడి పైన మామూలు వాళ్ళకి శివుడి పైన అయ్యో ఇంత చేసినా ఏమి ఇంకా కాలేదు అని కోపం రావచ్చు, కానీ అతడు అనన్యమైన భక్తి కలిగిన వాడు కాబట్టి ఇంకా నా భక్తిలో ఏమైనా లోపముందేమో శివానుగ్రహం కలగలేదు నా పైన అని బాధపడుతూ ఉన్నప్పుడు ఒక శివవాణి వినిపిస్తుంది అతనికి. ఆ శివాణి ఏం చెప్తుందంటే, పరమాత్మకు అత్యంత ఇష్టమైన ప్రదక్ష నమస్కారం ఉపచారం చేయి నువ్వు, తప్పకుండా నీకు శివానుగ్రహం లభించి అభీష్టం నెరవేరుతుంది అని చెప్తుంది. ఇక్కడ నమస్కారాలలో అనేకమైన అన్నిటికంటే ఉత్కృష్టమైన ఇది నమస్కార సమర్పణ అంట. కానీ నమస్కారము అంటే మనం అందరం ఇలా చేతులు జోడించి సింపుల్ గా అలా చేయొచ్చు, ఖర్చు కూడా లేనిది, ఈ ఉపచారం చాలా సులభం అనుకుంటామట. కానీ నమస్కారం అంటే మనస్సమర్పణే నమస్సమర్పణ అంట. మనస్సును సమర్పించడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. దాంట్లో ఒక ఉపచారము ప్రదక్షిణ నమస్కార ఉపచారం. ఇంకా ఈ వాణి వినిపించిన దగ్గర నుండి అతను శివుడి చుట్టూ ఎలా తిరిగాడు అంటే, ఒక పుష్పరసాస్వాదన కోసము పువ్వు చుట్టూ తిరిగే తుమ్మెదలాగా శివరతత్వ ఆస్వాదనకై శివుడి చుట్టూ శివుణ్ణి వదలకుండా తిరుగుతూనే ఉన్నాడు. అంటే ఒక భృంగిలా పువ్వు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు కాబట్టి ఇతని పేరు భృంగి. అప్పుడు ఇంతవరకు ఈ ప్రదక్షిణ నమస్కారం ఎందుకు ఇంత ఉత్కృష్టమైంది అంటే, మనం ఎన్నో జన్మల నుంచి చుట్టబెట్టుకున్న చుట్లు ఉంటాయి కదా. చుట్లు అంటే ఒక చుట్టు అంటే జనన మరణం అనేది ఒక చుట్టు. ఈ విశ్వంలో మనం ఎన్ని జన్మల వేల జన్మల నుంచి ఎన్నో చుట్లు చుట్టుకొని వచ్చి ఉంటాము. ఇప్పుడు అనుభవిస్తున్న కర్మలు అవన్నీ కూడా పూర్వ చుట్లలో నుంచి వచ్చినవే. మనం ఆ చుట్లలోకి వెళ్ళి మనం ఏం సరి చేసుకోలేం కాబట్టి ఆ చుట్లన్నీ కూడా విశ్వంలోనే కాబట్టి విశ్వేశ్వరుడి చుట్టూ మనం తిరిగాము అంటే ఆ చుట్లలో నుంచి ఉన్న పాపాలన్నీ నశిస్తూ పోతూ ఉంటాయంట. అందుకే ఆ ప్రదక్షిణ నమస్కారానికి అంతటి ఉత్కృష్టమైన స్థానం ఉంది. ఇక్కడ మనం గణపతి సుబ్రహ్మణ్యుల స్వామిల కథ చూసినా కూడా వాళ్ళు కూడా ఇలాగే స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. విశ్వం ప్రదక్షిణ అంటే గణపతి అక్కడే ఉన్న పార్వతీ పరమేశ్వరుల చుట్టే తిరిగి విశ్వ ప్రదక్షిణ అయిపోయింది అన్నట్టు చేస్తాడు. అంటే ఉన్న చోట పరమేశ్వరుని చూశాడు గణపతి. సుబ్రహ్మణ్య స్వామి మరి అంతటా ఆయనకు తెలియదా అక్కడ తిరిగితే అయిపోతుంది అని అంటే తెలుసు, కానీ ఈయన ఎలా అంటే ప్రతి చోట శివుని అన్ని చోట్ల శివుణ్ణి చూశాడు అని చెప్పడానికి ఆయన విశ్వ ప్రదక్షిణ చేసి వచ్చాడంట. ఇలా చేసి ఈయన తిరుగుతూ ఉన్నప్పుడు ఈయన దీక్షకు మెచ్చి శివయ్య తండ్రి అమ్మ ప్రత్యక్షమయ్యారు. వారిని చూస్తేనే ఆనందంతో ఆయన చేసిన స్తోత్రాలు రెండు ఉన్నాయట. వాటిలో అవి అత్యంత అద్భుతమైనవి, ప్రధానమైనవి. దీంట్లో రెండో భాగం ఇంకా ప్రధానమైనది. గురుగారు ఏమంటారంటే అది కనీసం నెలకు ఒక్కసారైనా చదువుకుంటే చాలా అద్భుతమైన స్తోత్రము అని చెప్తున్నారు. ఇది కారుణ్యాకర భోక్త పశుపతే దోషాకరం పాహిమం అనే మకుటంతో స్టార్ట్ అవుతుంది. అంటే దానికి అర్థమేందంటే కారుణ్యానికి నివాస భూమి అయినటువంటి తండ్రి పరమేశ్వర పశుపతే దోషాకరుడనైన నన్ను రక్షించు అని దీనికి అర్థము. ఇది మంత్రంలాగా గుర్తుపెట్టుకొని మనం అనుకుంటున్నా సరిపోతుంది, ఎందుకంటే మీరు కారుణ్యమైన వాళ్ళు నా పాపాలన్నీ క్షమించు అని. ఇక్కడ స్తోత్రము మనం ఒక్క లైన్ చెప్పుకుందాము, ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం మనము. క్రూరం దుష్టతమం వినష్టం వినష్ట మనసం భ్రష్టం శఠం నిష్ఠురం నిర్లజ్జం కృపణం కృతఘ్నం అశుచిం బహ్వాసనం హింసకం. బహ్వాసనం అంటే ఏది పడితే తినేవాళ్ళట, మిగతావన్నీ మనకు అర్థమవుతాయి కదా. ఇంకా ఆశాపాశ శత ప్రబంధ మనసం దుష్కీర్తి భాజం జడం కారుణ్యాకర భోక్త పశుపతే దోషాకరం పాహిమాం. ఇలా స్టార్ట్ అవుతుంది ఇది. అన్ని మనకున్న దుర్లక్షణాలన్నీ దీంట్లో చూపిస్తూ స్వామి ఇన్ని లక్షణాలు కలిగిన వాడిని, పోనీ నేను ఇవన్నీ పోగొట్టుకోవడానికి బాగా సాధన చేద్దామంటే చాలా దుర్బలుండి నేను, ఏమీ చేతగాని వాడిని, కాసేపు ఒక 10 నిమిషాలు కూడా సరిగా కూర్చొని సాధన చేయలేని వాడిని. మనసు దుర్బలమైన మనసు, కనీసం 1 నిమిషం కూడా నీ పైన నిలబడదు. ఎలా అయినా సరే నువ్వే నన్ను రక్షించి కాపాడాలి అని ఎంతో ఆర్తితో ఉంటుంది ఈ స్తోత్రము. మనం కనీసం నెలకు ఒకసారైనా పరమాత్మ ముందు మనమన్నీ ఈ మూర్ఖం బాలమతిం స్వధర్మరహితం ధర్మార్థహీనం ఇలాంటి మన దుర్లక్షణాలన్నీ చెప్పుకొని సరెండర్ అయిపోయి భగవంతుని ప్రార్థిస్తే ఆయన మనల్ని కరుణిస్తారు అని చెప్తున్నారు. అంటే గురు శ్రీ గురుత్య నమః. సర్వం శ్రీ శివపార్వతి చరణారవిందార్పణమస్తు.
చాలా బాగుందమ్మా రాధిక గారు. దీనివల్ల ఇలా భక్తులు ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనకి కూడా చాలా ఇన్స్పిరేషన్స్ ఎప్పటికప్పుడు మర్చిపోతున్నట్టు గుర్తుకొస్తున్నట్టు ఉంటూ ఉంటాయి. అలాగే అదే అతను చిన్న పిల్లవాడు అంత భక్తితో పెద్దవాళ్ళకు కూడా వాడు తప్పు చేస్తుంటే ఇంకా అంటే శివభక్తులు ఇంకా ఎవడైనా ఎదుటి వాడు తప్పు చేస్తున్నాడు అంటే ఎంత మైమరిచిపోయి చంద్ర పాదాలు కూడా తీసేసి మళ్ళీ ఎలా వచ్చాయి. అలాగే భగవంతుడు కోసం పడే బాధ ప్రేమలో ఆ తత్సూకిత్వం ఎలా ఉంటుంది అని మీరు చెప్పడం అన్నిటికన్నా ఉత్కృష్టమైన భక్తి అని. తర్వాత పశ్చాత్తాపం కనుక ఉంటే మళ్ళీ ఇంకోసారి తిరిగి చేయకుండా చేయను స్వామి అని చెప్పి మనం చేసుకోవడం. నమస్కారాల్లో నమస్కారం చాలా ఉత్తమైనటువంటి ఒక సంస్కారం అది. అందులో ఉత్కృష్టమైనది ప్రదక్షిణ మనసును సమర్పించడం అని ఇలావన్నీ చెప్పడం చాలా బాగుందండి. గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ కూడా అన్ని చోట్ల ఉండి ఎలా చూశాడు, అక్కడే ఉన్నవాడు ఎలా అయ్యాడు, చిన్నవి సూక్ష్మాల్లో మోక్షాలు గురుగారు ఎంతో అద్భుతంగా చెప్పడం నిజంగా మనం చాలా అదృష్టవంతులం. తర్వాత దుర్గ గారు మీరు కంటిన్యూ చేస్తారండి. లలిత గారు
జాయిన్ అయ్యారేమో అక్కడ ఆవిడ గ్రూప్ లో పెట్టారు.
గారు ఉన్నారా? అదే చెప్పాను నేను, లలిత గారు ఉన్నారండి అని అడుగుతున్నాను నేను. లలిత గారు సరే అమ్మా, దుర్గా గారు మీరు కంటిన్యూ చేయండి.
ఓకే అండి. శివాది శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఇంకొంతమంది గణాధ్యక్షుల గురించి చెప్తున్నారు గురువు గారు. ఉద్దాలకుడు అనే మహర్షి ఉండేవారు, ఆయనకు ఒక రిటి అని ఒక కుమారుడు ఉండేవాడు. అతను పరమ మూర్ఖుడిగా ఉండేవాడు. అతని తండ్రికి కూడా అతని మూర్ఖత్వాన్ని చూసి కోపం వచ్చి ఒకసారి మూర్ఖుడా అని తిట్టినప్పుడు ఈ రిటి అనే ఆయనకు కోపం వచ్చి నీల పర్వతం మీద ఉన్న నీలేశ్వరుని దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని చాలా కాలం తపస్సు చేశాడు అనమాట. ఇలా గొప్పగా తపస్సు చేయగానే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆయనకి సర్వ విద్యలు ప్రసాదించి రిటిని పుత్రభావంతో స్వీకరించి రిటిని తన హస్తస్పర్శతో సారూప్య రూపాన్ని ఇచ్చి తనకి తన గాణపత్యం ఇచ్చి కైలాసంలో ఉన్నతమైన స్థానాన్ని శాశ్వతమైన స్థానాన్ని కల్పించాడు ఈశ్వరుడు. తర్వాత రిటి తన తండ్రి దగ్గరికి తండ్రి పాదాలపై పడి నాకు ఈశ్వరుని అనుగ్రహం నీ వల్లే కలిగింది అని చెప్పి ఉత్తమగతి అయిన కైలాస పర్వతం చేరుకున్నాడు. స్కందుడు గణపతి ఎలానో ఈ రిటి కూడా అంతే అని పరమేశ్వరుడు రిటిని చేరదీశాడు. అలాగే కణ్వ మహర్షి పరమేశ్వరుని అనుగ్రహం చేతనే సర్వ విద్యావేత్త అయ్యారు. కపిల మహర్షి, దూర్వాస మహర్షి, సనందుడు, సానందుడు, భృగు మహర్షి అనే మహర్షులు కూడా పరమశివ అనుగ్రహంతో ధన్యులయ్యారు. ఇంకా మరొక గణాధ్యక్ష గురించి చెప్తున్నారు ఇక్కడ. ఈయన శివుని నుంచి వ్యక్తమయ్యారు. ఎప్పుడు అంటే బ్రహ్మదేవుడు అహంకారం చేత ఐదు ముఖాలు ఉన్నప్పుడు ఒక ముఖంతో అబద్ధం చెప్పినప్పుడు పరమశివునికి ఆగ్రహం వచ్చింది. ఆయన పాలభాగం నుంచి కాలాగ్ని రుద్రుడు ఉద్భవించాడు. ఈయన్నే కాలభైరవుడు అని కూడా అంటారు. ఈ కాలభైరవుడు బ్రహ్మ యొక్క అబద్ధం ఆడిన ముఖంను గిల్లారు. అప్పుడు ఆయనకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. లోకానికి ఒక ఆదర్శం చూపించడానికి బ్రహ్మహత్యాపాత నివృత్తికై భిక్షాటనకు వెళ్ళారు ఈ కాలభైరవుడు. వైకుంఠంలో భిక్షాటనకై వైకుంఠానికి వెళ్ళినప్పుడు మహాలక్ష్మి అమ్మవారు మనోరథవతి అనే భిక్షను ఇచ్చారు. అక్కడి నుండి మణికర్ణకు చేరగానే చేతి నుండి బ్రహ్మ కపాలం విడిపోయింది. ఆయన కాశీలోనే కాలభైరవుడిగా ఉండిపోయారు. ఇక ఇంద్రుడు వృత్తాసుర సంహారం చేసిన తర్వాత బ్రహ్మహత్యా పాతక నివారణకై హాలాస్య క్షేత్రం అయిన మధురై చేరుకున్నారు. అక్కడ అయ్యవారి పేరు హాలాస్యేశ్వరుడు, అమ్మవారి పేరు సఫరాక్షి, అంటే మీనాములు వంటి కన్నులు కల మీనాక్షి అని. ఆ వారిద్దరిని ఆరాధించి అక్కడే తపస్సు చేసి ఆయన ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని నివృత్తి చేసుకున్నారు. ఈ హాలేశ్వరుడికే మహాబలుడు అన్న మరో పేరు కూడా ఉంది. విష్ణువు కూడా పరమేశ్వరిని సహస్ర పద్మములతో అర్చిస్తూ చివరకు ఒక పద్మం తక్కువైతే తన నేత్రాన్నే పద్మంగా ఇవ్వబోతే పరమేశ్వరుడు సంతోషించి విష్ణువుకు సుదర్శన చక్రం ఇచ్చారు. గోముక్తం అనే క్షేత్రంలో ధర్మదేవత అయిన వృషభం తపస్సు చేయిస్తుంది. ఆయన గోముక్తేశ్వరుడు ఎదురుగా కూర్చుని దృష్టి పరమాత్మయందే నిలిపి అటు ఇటు చూడక తపస్సు చేశారు. ఇది ఒక దీక్ష. ఈ దీక్షను యోగంలో త్రోటక ధ్యానం అంటారు. ఇలా బహుకాలం తపస్సు చేయగానే ఆ లింగం నుంచి పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై అనుగ్రహించాడు. అప్పుడు ఆ ధర్మదేవత సర్వలు యొక్క పాపం పోవాలని కోరుకుంది. ధర్మం చేయడం ఎందుకు అంటే మనం పాపం పోవడానికి. ధర్మాచరణ శివుని ఎందు దృష్టి పెట్టి చేయాలి. సమస్త విశ్వం శివరూపం. అలాంటి శివుణ్ణి మోయడం ఎవరి వల్ల కాదు, అలాంటి ఆ శివుని మోయగల శక్తి తనకి ఇవ్వమని ధర్మదేవత కోరింది. అందుకే ధర్మాన్ని అధిష్ఠించి దైవం ఉంటుంది. ధర్మదేవత నిత్యం శివసన్నిధిలోనే ఉండేటట్టు, శివుణ్ణి వహించేటట్టు వరం కోరుకుంటే పరమాత్మ శిరస్సుపై ఆ ధర్మదేవత శిరస్సుపై చేయి పెట్టి అనుగ్రహించి ఆ ధర్మదేవతకు అనుగ్రహించారు ఆ ధర్మదేవతను. మరలా ఆ ధర్మదేవతకు కామధేను సంతానం అయిన నంద, సునంద, సుభద్ర, కామ అనే నాలుగు దేవతలతో వివాహం చేశారు. వారి సంతానం అయిన కామధేనువులన్నీ కైలాసంలోనే ఉంటాయి. అలాగే స్వామివారు ఇక్కడ తన ప్రభావాన్ని ఇలా చెప్తున్నారు. శనివారం ప్రదోష సమయంలో ఒక చేతితో వృషణములను స్పర్శిస్తూ మరొక చేతితో శృంగములపై చేయి పెట్టి నన్ను ఎవరైతే చూస్తారో వారి పాపములు నశిస్తాయి అని ఆ వృషభేశ్వరునికి వరవించారు. అలాగే అవబృద స్నానాలు దానాలు చేసిన ఫలితం కూడా లభిస్తుందని చెప్పారు. ఇంకా అష్ట దిక్పాలకులు, గంధర్వులు, అశ్విని దేవతలు, అష్టవసువులు, ద్వాదశ ఆదిత్యులు అందరూ కూడా శివానుగ్రహం వల్లనే ఆయా స్థితుల్లో ఉన్నారు అని భవ్యమైన అంశం పూర్తి చేశారు. తర్వాత ఇక్కడ భర్గ అనే అంశంలోకి ప్రవేశించాము. ఈ అంశంలో సింధూరంతో ప్రకాశిస్తున్న గండస్థలం కల విఘ్నేశ్వరుని స్మరిస్తూ కుమారస్వామి ఇలా అంటున్నారు అని సౌనకాది మహామునులతో సూత పౌరాణికుడు చెప్తున్నారు. ఇందులో అమ్మవారికి అయ్యవారు జ్యోతిర్లింగ మహిమ గురించి చెప్తుంటారు. ఇక్కడ మనకి ఒక అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగ స్తోత్రం చెప్పారు శివుడు. ఇది ఇలా సాగుతుందన్నమాట. కేదారం ప్రథమం లింగం, ఓంకారంత ద్వితీయకం, వైద్యనాథం తృతీయంశ, కృష్ణేశం చతుర్థకం, నాగనాథం పంచమంశ్యాం, మహాకాళంచ షష్టక, భీమేశ సప్తమ ప్రోక్త, త్రయంబకం చ అష్టమం విదు, విశ్వేశం నవమం లింగం, వారణాస్యాం మహేశ్వరి, శ్రీశైలే దశమ ప్రోక్త, గోకర్ణేశో దశాధిక, సేతు మూలేతు రామేశో ద్వాదశ నామ మనుక్రమ. ఇవే కాక అనేక జ్యోతిర్లింగాలు, ఉపజ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగాలను చూసినా స్మరించినా ముక్తి తప్పక లభిస్తుందని స్వామివారు చెప్పారు. మొట్టమొదటిగా ఉజ్జయిని మహాకాళేశ్వరుని గురించి చెప్తున్నారు. దీనిని చూసినంత మాత్రమే పుణ్యం వస్తుంది. సూక్ష్మంగా అనేక యక్షులు, గంధర్వులు, నదీ దేవతలు, పర్వత దేవతలు, వృక్ష దేవతలు, లోకపాలకులు అందరూ ఈ లింగాన్ని సేవిస్తారు. అలాంటి క్షేత్రంలో ఒకనొకప్పుడు సూర్యవంశానికి చెందిన చిత్రరథుడు అనే రాజు మహాకాళేశ్వరునికి అనేక కైంకర్యాలు చేస్తుండేవాడు. ఆయన భక్తికి మెచ్చిన దేవతలు, మునులు సంతోషించి ఆ రాజును ఆశీర్వదించారు. మామూలు కంటికి కనిపించిన ఆ మునులు ఆ రాజుకు కనిపించి ఒక కథ చెప్పనారంభించారు. ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు తల్లిదండ్రులు చిన్ననాడే వెళ్ళిపోయారు. ఆయన, ఆయన భార్య ఉంచి వృత్తితో అతి దారిద్ర్యాన్ని అనుభవించేవారు. అలా ఒకరోజు ఒక చోటకు చేరుకుని ప్రాణత్యాగం చేయాలని అనుకున్నారు. అప్పుడు అతని భార్య దరిద్రం అనుభవిస్తే పోతుంది కానీ చనిపోకూడదని చెప్పింది. అప్పుడు వారు చుట్టూ చూడగానే వారికి మహర్షుల ఆశ్రమం కనిపించింది. వారు అక్కడికి వెళ్ళగానే ఒక మహర్షి కనిపించి వారికి, వారితో మీరు గత జన్మలో ఎవరికి ఏమీ పెట్టలేదు కాబట్టి ఈ జన్మలో ఈ దారిద్ర్యం అనుభవిస్తున్నారు అని చెప్పి వారిని సాధన చేయమని చెప్పారు. కొన్ని రోజులు వారికి వారు సాధన చేయగా వారికి పంచాక్షరి మంత్రాన్ని ఇచ్చారు. దానిని ఎలా సాధన చేయాలో ఆ విధి అంతా వారికి తెలుపగానే వారు అలా అనుష్ఠించి ధన్యులయ్యారు. ఇప్పుడు ఈ జన్మలో రాజుగా పుట్టారు. ఆ రాజు నీవి అని ఆ చిత్రరథుడికి చిత్రరథుడు పూర్వవర్తాదని చెప్పారు. ఈ చిత్రరథుడు శివారాధన చేయగా చివరకు శివదర్శనం శివుడు దర్శనం ఇచ్చి తన గణాధ్యక్షుల్లో ఒకటిగా చేసుకున్నాడు. అలాగే ఒకనొక మహర్షి పేరు ఉతధ్యుడు, ఆయన కొడుకు పేరు మహాకాళుడు. ఈ మహాకాళుడు కూడా శివుని కోసం తపస్సు చేసి శివుని గణాల్లో ఒకడే అయినాడు. తర్వాత ఓంకార క్షేత్రం గురించి చెప్తున్నారు. మొదట ఈ క్షేత్రంలో ఒక కుండం మాత్రమే ఉండేది. అందులో అనేక శివలింగాలు ఉండేవి. ఒకనొకప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి వారి భార్యలతో జలకాలు ఆడుతూ ఉంటే ప్రథమ గణాలు వచ్చి వారిని చేత్తో పట్టుకుని సముద్రంలోకి విసిరివేశారు. అప్పుడు వారు క్షమించమని వేడుకుంటే ఆ ఓంకార పర్వతంపై దివ్యలింగంగా ఆవిర్భవించారు స్వామి. అమరుల చేత పూజింపబడ్డాడు కాబట్టి ఓంకారం అమలేశ్వరం అంటారు. ఒకప్పుడు అసురులు వేదాలను అపహరించకపోతే బ్రహ్మ శివునితో మొరపెట్టుకున్నారు. శివుడు నందీశ్వరుడికి చెప్పగా నందీశ్వరుడు విష్ణువుతో చెప్పగా విష్ణుమూర్తి వేదాలను తీసుకువచ్చి ఇచ్చాడు. అలానే పుణ్యనదులైన గంగా నర్మదా శివుని వద్దకు వచ్చి తమకు సమాన ప్రాధాన్యం ఇవ్వమని కోరగానే గంగకు కాశీలో ప్రవహించమని నర్మదకు ఓంకార క్షేత్రంలో ప్రవహించమని అనుగ్రహించారు. ఇలాంటి నర్మదా తీరంలో బాణాసురుడనే ఒక గొప్ప శివభక్తుడు తపస్సు చేస్తే సంతోషించిన శివుడు గణాల్లో ఒకటిగా చేసుకున్నాడు. నీ లింగములకు అన్నింటికీ నా పేరు తగిలించమని అడిగితే నర్మదా నదిలో దొరికే లింగములన్నింటికీ బాణలింగములు అవుతాయని స్వామి వరం ఇచ్చారు. ఇలాంటి ఓంకారేశ్వరుని గురించి స్మరిస్తేనే పుణ్యం. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణ వస్తు స్వస్తి.
దుర్గా గారు చాలా బాగుందండి. కారువాయిల గురించి చెప్పడం, తర్వాత అది త్రోతక ప్రాణి ఉంటే ఏంటి, మళ్ళీ ఇంకొకసారి నెమరవేసుకున్నట్టు స్నానాలు, దాని యొక్క దాన ఫలాలు, ఉజ్జయిని ఎలా వచ్చింది, నర్మదా క్షేత్రంలో ఉండేటువంటి శిల మొత్తం రాళ్ళన్నీ కూడా మనకి ఎంత ముఖ్యమైనవి అని నెక్స్ట్ కాల్ సంతోషం అండి. నెక్స్ట్ మీరు లలిత గారు మీరు వచ్చారండి.
లలిత గారు రికార్డింగ్ మధుకర్ గారు నాకు పంపించారండి. ఉపమన్యు మహర్షి, గౌతమ మహర్షి ఇత్యాదుల చరిత్ర ఉన్న పోర్షన్ అండి ఆవిడది.
అవునండి అవును, పంపించండి. అవునండి ఒకసారి పంపించండి.
రికార్డింగ్ పెట్టనండి, నేను ప్లే చేయమంటారా? టర్న్ వచ్చినప్పుడు చేస్తానండి. అట్లా
సరేనండి, మీరు రెడీగా ఉండండి. అవట అని ఉంది ఆల్రెడీ, అదే ఇప్పుడు మీరు పెట్టగలిగితే పెట్టండి, రెడీగా ఉండండి. లేకపోతే మధు గారు చెప్పిన తర్వాత పెడతానంటే పెట్టండి.
ఎలా పర్లేదండి, ఇప్పుడు ప్లే చేయమంటారు ఆవిడది. లలిత గోవిందరాజు గారు అండి.
అవునండి,
గోవిందరాజు కాదండి, లండన్
లలిత వి.
అవునండి, ఏ రాజు గారైతే హెల్త్ గారు పంపించారంటే ఆవిడ అయ్యింది.
ఇద్దరు ఉన్నారండి అందుకని.
అదే ఇద్దరు
మా, కానీ మీ దగ్గర రికార్డింగ్ ఎవరిదో వాళ్ళు పంపించడమే, ఆవిడే రాలేదంతే.
సరే ఓకే,
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
శ్రీ భాగనాధిపతి శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. పూజ శ్రీ గురువు గారికి పాదాభివందనములు. ఈ శివరహస్యోత్సవభక్తుల చరిత్రలో ఈవేళ ఉపమన్యు మహర్షి, మార్కండేయ మహర్షి, గౌతమ్ మహర్షి, అగస్త్య మహర్షి మరియు దధీజ మహర్షుల యొక్క కథల గురించి తెలుసుకుందాము. మొదటిగా ఉపమన్యు మహర్షి. మచ్చందన్ మహర్షి పుత్రుడు హుమన్యుడు, ఈయనకే వ్యాఘ్రపాదుడు అని కూడా పేరు. హుమన్యుని యొక్క పుత్రుడు ఉపమన్యువు. ఉపమన్యువు యొక్క మేనమామ వశిష్ఠుల వారు. ఒకసారి ఉపమన్యు వశిష్ఠ మహర్షి ఇంట పాలు త్రాగి అటువంటి పాలే ఇంట్లో కావాలని అడుగుతాడు. అప్పుడు తల్లి పిండిని నీళ్ళలో కలిపి అతనికి ఇస్తుంది. కానీ ఉపమన్యు ఇది అసలు పాలు కాదని విసిరి కొడతాడు. అప్పుడు తల్లి, అరణ్య జీవనం జీవిస్తున్న మనము మీ మేనమామ గారి అంత సంపన్నులం కాము, ఏ సంపద అయినా ఈశ్వరుడు ఇస్తేనే వస్తుంది, లేకపోతే రాదని మాట వరుసగా అంటుంది. ఆ మాటకు ఉపమన్యువు పూర్వ సంస్కారం చేత పూర్వ సంస్కార విశేషము చేత ప్రభావితుడై పరమేశ్వరునికే తపస్సు చేస్తానని బయలుదేరుతాడు. ఈ సంకల్పం కలిగినందుకు తల్లి సంతోషించి వెంటనే అక్కడ ఉన్న యజ్ఞాజ్ఞ నుండి తయారైన భస్మాన్ని ఆ పిల్లవానికి దీక్షగా ఇచ్చి తండ్రి ఇచ్చిన పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ సాధనకు వెళ్ళమని ప్రేరేపిస్తుంది. తపస్సుకు వెళ్తున్న పిల్లవానికి తపో విధానం చెబుతూ తల్లి ఈ విధంగా రక్షలు పెడుతోంది. పూర్వతపాతుతే శంభు దక్షిణే నీలలోహిత పశ్చిమే వామదేవో వ్యాత్ ఉత్తరస్యా పినాకధృక్ దివి ఈశానకృత్పాతు భూమ్యాం భూభారకృత్ స్వయం విష్ణుర్ బ్రహ్మాది రుద్రశ్చ వసవో వరగస్తథా ఆదిత్యో అశ్వినో రుద్ర యమ సూర్యానలేందమః గంధర్వ గరుడ యక్షాః విద్యాధరవరాప్సరాః నాగాః కిం పురుష గావో మాతరో మరుదీశ్వరః మృగాశ్చ పక్షిణో ఏ చ హింసక భూతజాతయః వ్యాఘ్రపాదో వ్యాఘ్రాదయో కృష్ణసర్పాః పాంతుత్వాం వనమధ్యగం తపస్సఫలితం శంభుః శంకరం పాతు సర్వదా అని శివరక్షణ కవచాన్ని ఆ పిల్లవానికి ఇస్తూ ఉపమన్యుడు కూడా ఉపమన్యుకి విధంగా ఉపదేశించాడు. కురంగ సంగాతధరం మృగం చల స్ఫులింగలైసైర్ మదనోక్యలింగిత సారంగ మాతంగహరం హరత్వాం పతంగ సంస్థం ప్రణమామ్య సంగం అని ఈ స్తోత్రాలతో నిత్యమో పరమేశ్వరిని స్తుతించమని ఉపమన్యువు తండ్రి ఉపదేశించాడు. అప్పుడు 5 సంవత్సరాల వయస్సు ఉన్న ఉపమన్యువు త్రికూట పర్వతం చేరి తపస్సు ప్రారంభించాడు. చివరగా ఆయనకు పరమేశ్వరుడు ప్రత్యక్షమవుగా ఉపమన్యువు జయశంకర పార్వతీపతే మృడశంభోస శిఖండ మండన మదనాంతక భక్తవత్సల ప్రియ కైలాస దయాసుధాం బుధే అంటూ శివుని స్తుతిస్తాడు. ఇది ఉపమన్యుకృత శివస్తోత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ స్తోత్రంతో పరమేశ్వరుడు సంతోషించి ఉపమన్యుకు కొన్ని వరాలు అనుగ్రహిస్తాడు. అవి ఏమిటంటే, ఉపమన్యుకు 14 మహావిద్యలు కరతలామలకం అవుతాయి. అంతేకాక ఈయన 5 సంవత్సరాల వయసులో అనగా వేదాధ్యయనం చేసే వయసులో తపస్సు చేశారు కనుక 64 పైన ఉన్న శివాగమాలు మరియు అన్ని వేదాలు సాంగోపాంగంగా ఆయన బుద్ధి అందు భాషించేలా అనుగ్రహించారు. ఉపమన్యువు శైవాచార్యుడు అయ్యేలాగా కూడా వరాన్ని అనుగ్రహించాడు. అంతేకాక ఆయనకు పార్వతీదేవి పుత్రుడుగా కుమార పదవిని తద్వారా కైలాసంలో గణాధిపత్యాన్ని ఇస్తూ అనుగ్రహించారు. ఆ తర్వాత ఉపమన్యు కల్పాంతం వరకు కంటికి కూడా కనపడిన దివ్యమైన ఆశ్రమాల్లో హిమాలయాల్లో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉపమన్యుకు శిష్యుడై ఆయన ద్వారా శివదీక్ష తీసుకున్నాడని మహాభారతంలోని అనుశాసనిక పర్వం చెబుతోంది. ఇది మహాశివ భక్తులైన ఉపమన్యు మహర్షి యొక్క కథ. ఇప్పుడు మార్కండేయ మహర్షి చరిత్ర. మృకండి మహర్షి పుత్రుడు మార్కండేయుడు. మృకండి మహర్షి సంతానార్థే తపస్సు చేసినప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నీకు చిరంజీవి అని మూర్ఖుడు కావాలా లేక 16 సంవత్సరాల అల్పాయుష్కుడైన జ్ఞాని కావాలా అని అడిగినప్పుడు, ఆయన ఋషి కనుక అల్పాయుష్కుడైన జ్ఞానినే కోరుకున్నాడు. ఆ పిల్లవాడే మార్కండేయుడు. మార్కండేయుడు పుట్టిన దగ్గర నుంచి మృకండునికి ఆందోళన కూడా పుట్టి ఆయనతో పాటు అది కూడా పెరగసాగింది. బాల్యంలోనే తగిన సమయంలో మార్కండేయులకు ఉపనయనం చేసి పంచాక్షరి ఉపదేశించి శివాశ్రయం పొందాలని బోధన చేయడం వల్ల ఆయన శివుని దీక్షగా ఆరాధన చేశారు. 16 సంవత్సరాలు అవగానే కాలుడు వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు కాలుడు సౌమ్య రూపంలో కనపడ్డాడు. మార్కండేయుడు పవిత్రుడు కనుకనే తనను చూడగలిగాడని యముడు అంటూ తీసుకువెళ్ళబోయాడు. అప్పుడు మార్కండేయుడు పరిగెత్తుకుని వెళ్ళి తాను ఆరాధిస్తున్న శివలింగాన్ని పట్టుకున్నాడు. ఆ పట్టుకు వెళ్తూ అన్న మాటలే చంద్రశేఖర అష్టకంగా ప్రసిద్ధి చెందాయి. ఈ అష్టకం అంతా చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అంటూ చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః అన్న పాదంతో వస్తుంది. చంద్రశేఖరుడు అంటే నెలవంకన తలను దాల్చిన వాడు. ఎవరా చంద్రుడు అంటే శాశ్వతమైన అమృత కళ. అమృత కళే స్వామి ధరించిన సాదాక్య కళ లేదా ధ్రువా కళ అని చెప్పబడుతోంది. అంటే మారిపోయి పరిణామం చెందే 15 కళ్ళు కాకుండా మారిన అమృతకళ ఏదైతే ఉందో దాన్ని తలపే దాల్చాడు. అదే ఈ చంద్రకళ అని అర్థము. ఈ అమృతకళను దాల్చిన వాడు అండంలోనే మృత్యుభీతి తొలగిపోతుంది, ఆయన స్మరిస్తే అని తెలుస్తోంది. అందుకే చంద్రశేఖర శబ్దము అంత గొప్పది. చంద్రశేఖరుడు అంటే నిత్యుడు అన్న భావాన్ని తెలియజేస్తోంది, మృత్యుంజయుడు అమృత స్వరూపుడు అన్న భావాన్ని తెలియజేస్తోంది. కనుక చంద్రశేఖర శబ్దం ఇక్కడ చాలా గొప్పది. సంసార సర్పదష్టానాం జంతూనాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం. మార్కండేయుడు చేస్తున్న ఈ స్తుతి వింటూనే ఆ లింగం నుండి వచ్చిన పరమేశ్వరుడు వస్తూనే కుడి చేతిని మార్కండేయుని తలపై పెట్టి ఎడమ పాదంతో యముని ఒక తాపు తన్నాడు. దాంతో యముని ప్రాణాలు పోయాయి. అప్పుడు పరమేశ్వరుడు ఆ పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని నీకు 7 కల్పాల ఆయువునిస్తున్నాను అని వరాన్నిచ్చాడు. అప్పుడు దేవతలందరూ ప్రార్థించగా పరమేశ్వరుడు యమునికి మళ్ళీ ప్రాణాలు ఇచ్చాడు. అప్పుడు కాడు శివుని వేస్తూ తన్ని రుద్రంలో ఉన్నట్లు పక్షపాతం కలిగిన దృష్టితో చూసి రక్షించు అంటూ స్తోత్రించాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు తన భక్తులు జోలికి వెళ్ళవద్దంటూ కొన్ని శాసనాలు చేస్తున్నాడు. ఆ శాసనాలు ఏమంటే, ఎవరైతే శివలింగాన్ని ఏకకాలం కానీ త్రికాలం కానీ బిలవదళాలతో పూజిస్తారో వారిని నువ్వు పూజించాలి. ఎవరు భస్మ త్రిపుండ్రాలను ధరించి రుద్రాక్షమాల ధరించి పంచాక్షరి జపాన్ని నిరంతరము చేస్తారో వారిని కూడా నువ్వు పూజించాలి. నా భక్తుల్ని ఎవరు ఆరాధిస్తారో వారిని నువ్వు పూజించాలి. నా నామాలను భక్తితో పలికే వారిని కూడా నువ్వు విడిచిపెట్టాలి. శివభక్తుల గృహాల్లోనికి నువ్వు వెళ్ళరాదు. అంతేకాకుండా నా క్షేత్రాల్లో దీక్షతో ఎవరు ఉంటారో వారిని కూడా నువ్వు తాకరాదు. ఆ క్షేత్రాలు ఏమిటంటే ఆనందకానము, ఓంకారము, పుష్కర క్షేత్రము, త్ర్యంబకము, కేదారము, బృందావనము, కైలాసము, గోకర్ణము, గంగాసాగర సంగమము, గయా, ప్రయాగ, నాగేశ్వరము, మధ్యార్జున క్షేత్రము, శ్రీకాళహస్తి, మహేంద్ర పర్వతము, సహ్యాద్రి పర్వతము మరియు సప్తపురులు. సప్తపురులు అంటే అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, ద్వారవతి. ఈ రకంగా శివుడు యమునికి శాసనాలు జారీ చేశాడు. అప్పుడు యముడు మరియు మిగిలిన దేవతలందరూ శివుని స్తుతించి అక్కడి నుంచి నిష్క్రమించారు. తర్వాత మార్కండేయుడు శివగణాల్లో ప్రధానుడై కైలాసమునకు స్వేచ్ఛా సంచారం చేసి మహాయోగి అయి శివతత్వాన్ని ప్రచారం చేసే ఆచార్యుడయ్యాడు. ఇది మహాభక్తుడైన మార్కండేయ మహర్షి యొక్క వృత్తాంతము. ఇక గౌతమ మహర్షి వృత్తాంతము. గౌతమ మహర్షి త్ర్యంబక మహాక్షేత్రంలో పరమేశ్వరుని ప్రార్థించగా అప్పుడు స్వామివారి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు. గోదావరి నది ఈయన యొక్క తప ఫలితంగానే మనకి లభించింది. ఇక అగస్త్య మహర్షి. అగస్త్యుల వారు శివారాధనా తత్పరులు. ఒకసారి దేవతలను బాధించే రాక్షసులు సముద్రం లోపలికి వెళ్ళిదామనుకోగా అప్పుడు దేవతలందరూ అగస్త్య మహర్షిని ప్రార్థించారు. అప్పుడు శివభక్తి తత్పరులైన అగస్త్య మహర్షి అరచేతితో శంఖముద్ర పట్టి మొత్తం సముద్రాన్ని అరచేతితో చిలికీకృతం చేశారు, అంటే లోపలికి త్రాగివేశారు. తపస్సిద్ధులకి ఇది సాధ్యమవుతుంది. ఇది కూడా శివానుగ్రహం వల్ల ఆయన చేయగలిగారు. ఇక దధీచి మహర్షి. భృగువంశానికి చెందిన దుందుముఖుడు అనే మహర్షి యొక్క పుత్రుడు దధీచి. ఈయన సూర్యకాంతితో ప్రకాశించే తేజస్సు కలవారు. ఉపనయనం తర్వాత అన్ని విద్యలు ఈయన తన తండ్రి వద్ద నేర్చుకుంటున్నాడు. అదే సమయంలో శర్వాతి అనే రాజు యొక్క పుత్రుడైన క్షుపుడు కూడా దుందుముఖుని వద్ద విద్యాభ్యాసం ప్రారంభించాడు. దధీచి, క్షుపుడు ఇద్దరు సమాన వయస్కులు కావడంతో ఇరువురు కూడా 12 సంవత్సరాలు అన్ని విద్యలు దుందుముఖుని వద్ద అభ్యసించారు. వేద విద్య, ధనుర్వేదము, గాంధర్వము మొదలగు అన్ని విద్యలు అభ్యసించారు. చివరగా క్షుపుడు గురుదక్షిణ సమర్పించి దధీచితో, నువ్వు తపస్వివి కనుక నువ్వు సంపదల్ని తపశక్తితో సంపాదించుకోగలిగే శక్తి ఉన్నా నిరాడంబరంగా ఉంటావు, కానీ నేను రాజును గనక ఏ సంపదనైనా నీకు ఇవ్వగలను గనక మన స్నేహం స్థిరంగా ఉండడం కోసం నా సంపదలన్నీ నీవే అనుకుని నువ్వు ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు అని చెప్తాడు. అటు తర్వాత క్షుప్రుడు అంగరాజు పుత్రికే అయిన మాలిని వివాహం అడగా దధీచి గర్గపుత్రికే అయిన మిత్రాన్ని వివాహం చేసుకున్నారు. ఉభయలు గృహస్థ జీవనాన్ని గడుపుతూ సంతానవంతులయ్యారు. ఒకసారి గృహావసరాలకై దధీచి క్షుప్ని వద్దకు ధనాధ్యాయ వెళ్లగా క్షుప్రుడు గర్వంతో ప్రవర్తించి దధీచిని దూషించి అవమానిస్తాడు. అప్పుడు దధీచి తాను తపస్సుతో సంపదలన్నీ పొందగలని చెప్పి పరమేశ్వరుని ఉద్దేశించి తపస్సు చేయగా పరమేశ్వరుడు ఆయనకు సర్వ సంపదలు అనుగ్రహిస్తాడు. ఆ సంపదలతో ఆయన క్షేమంగా ఉన్నాడు. ఒకప్పుడు క్షుప్రుడు వనసంచారి అయి వచ్చి దధీచిని కలుసుకొని ఆయన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి దధీచి యొక్క సంపదలను చూసి ఆశ్చర్యచకితుడవుతాడు. ఆ సంపదలన్నీ కూడా తపస్సుతో సంపాదించినవని తెలుసుకుని గర్వంతో తన తపశ్శక్తిని కూడా ప్రదర్శించడానికి ఆయన సంపాదించుకున్న అస్త్ర శస్త్రాలను ప్రదర్శించి దధీచిపై ప్రయోగించబోగా దధీచి మంత్రించి ఒక దర్భ పుల్లతో వాటిని అన్నిటినీ పరాస్త్రం చేస్తాడు. క్షుప్రుడు ఆశ్చర్యపోగా అప్పుడు దధీచి శివశక్తితో పరమంత్ర పరయంత్ర పరతంత్రాలను తిప్పికొట్టగలిగే శక్తి ఉన్నదని చెబుతాడు. అప్పుడు క్షుప్రుడు తనకు సుదర్శన చక్ర రక్ష ఉన్నదని గర్విస్తుండగా విష్ణువు అక్కడికి వచ్చి శివభక్తులను అవమానించడం తగదని క్షుప్రుని మందలిస్తాడు. అటు తర్వాత దధీచి శైవాచార్యుల్లో గొప్పవాడై దివ్యమైన గణాల్లో ఒకటిగా శివభక్తులకు పరమ పూజలైనారు. ఇవి పరమ శివభక్తులైన ఉపమన్యు మహర్షి, మార్కండేయ మహర్షి, గౌతమ్ మహర్షి, అగస్త్య మహర్షి మరియు దధీచి మహర్షిల యొక్క వృత్తాంతములు. ఈ అవకాశం కల్పించిన విద్య గారికి మరియు శ్రీ గురుభ్యో నమః సభ్యులందరికీ కృతజ్ఞతలు. గురువుగారి పాద పద్మములకు సత్కోటి నమస్కారములు.
కరెక్ట్ గారు పార్ట్ అయిపోయిందండి. నేను అందరినీ మ్యూట్ చేశాను, మధ్యలో కొంచెం నాయిస్ వస్తే. నెక్స్ట్ ఎవరైనా ఉంటే దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి.
రాజేశ్వరి గారిని మీరు ఒకసారి అన్మ్యూట్ చేస్తారా?
అదే శ్రీ గురుభ్యో నమః అండి. అదే కొంచెం ఎవరైతే మనకి మురళిలో ఉన్నారో వాళ్ళు దయచేసి మాట్లాడకండి, అది మంచిది. అది మాట్లాడుకుందాం అనుకుంటే మీట్లో పెట్టుకోండి, కొంచెం డిస్ట్రాక్టింగ్గా ఉంది మా అందరికీ కూడా. ఆ తర్వాత ఇప్పుడు ఉపమన్యు మహర్షి గురించి, దధీచి మహర్షి గురించి చెప్పిన లలిత గారు చాలా బాగుంది. చంద్రశేఖర్ నామం ఎంత ఇంపార్టెంట్ నామం అది మనకి, మృత్యుంజయ నామం లాగా మనకి ఎంత సహకరిస్తుంది. అలాగే పంచాక్షి జప మహిమ, అలాగే శివనామం యొక్క మహత్యం ఏంటి అన్నది ఎంత వివరంగా చెప్పారు. ఇప్పుడు మనకి మధు మహంకాళ్ గారు చెప్తారండి.
శరణ్ శరణ్ చంద్రధరా శంభో మాం పాహి, శరణ్ శరణ్ చంద్రధరా శంభో మాం పాహి అనుచు మరి మరి స్మరించుచు మార్కండేయుడు కొలువా. తరలివచ్చు దండధరుని దండించిన పురహరుడు, తరలివచ్చు దండధరుని దండించిన పురహరుడు, వరము సంగిముని బాలుని కరుణించెను కానరే, వరము సంగిముని బాలుని కరుణించెను కానరే. శూలమెత్తి వచ్చనిదే చూడరే శివలీల, కాలుని గుండెను తన్నుచు కన్నుల పులురాల, అరుణ నయన కాంతులవి యముని పాలికీలలు, దరిసిన ముని సుతు పాలిట ధైర్యమిచ్చు దిక్కులు, హరభక్తులక భయమిచ్చు కరుణా పాంగములు, హరభక్తులక భయమిచ్చు కరుణా పాంగములు, సరియౌ షణ్ముఖ జనకుని సౌజన్యము కాంచరే, సరియౌ షణ్ముఖ జనకుని సౌజన్యం కాంచరే. శూలమెత్తి వచ్చనిదే చూడరే శివలీల కాలుని గుండెను తన్నుచు కన్నుల నిప్పులు రాల అంటారు మన గురుదేవులు. శివాయ గురువే నమః. ఇప్పుడు మనం క్షేత్ర వైభవం కంటిన్యూ అవుతాము. ఇందాక దుర్గ గారు మహాకాళేశ్వరుడు ఓంకారేశ్వరుడు చెప్పారు, ఇప్పుడు మనం అది కంటిన్యూ చేద్దాం. క్షేత్ర వైభవం శ్రవణం కూడా శివధర్మమే అని తెలుసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనకి గురుదేవులు ఈ 13వ రోజులో కూడా మహాకాళేశ్వరుడు గురించి ఓంకారేశ్వరుడు గురించి కొంచెం క్లుప్తంగా చెప్పారు. మహాకాళేశ్వరుడు క్షిప్రా నది తీరంలో ఉంటారు. క్షిప్రా నది అనే పేరు బట్టే తెలుస్తుంది, నదిలో మునిగిన వెంటనే పాపాలను పోగొడుతుంది, ఈశ్వరానుగ్రహం వెంటనే కలిగేలా చేస్తుంది. అలాగే ఓంకారేశ్వరుడు గురించి చెప్తూ ఓంకారేశ్వరుడి దగ్గర ఓంకార కుండం ఉంటుంది, అక్కడ స్నానం విశేషం అని చెప్పారు. తర్వాత స్వామి జరగబోయే కథగా చెప్తారు ఏమనంటే, అర్జునుడు పాశుపత అస్త్రం కోసం తనను ఆశ్రయించడం, ఆ క్రమంలో ఆయన ఆదికిరాతమూర్తిగా వచ్చి అర్జునుడు అనుగ్రహించిన తీరు అవన్నీ చెప్తారు. అప్పుడు అర్జునుడు గాంధీవంత స్వామికి గాయం చేస్తాడని అది ఇప్పటికీ ఉంచుకున్నారట బాణలింగాల మీద. దాన్నే పార్థ ప్రహారం అంటారు. ఆ పార్థ ప్రహారం అంటే ఆ దెబ్బలాగా అది ఉన్న బాణలింగాలు ఇంకా శ్రేష్టమట. బ్రహ్మాది ఇక్కడ బాణలింగాల వైశిష్టం కూడా చెప్తారు. బ్రహ్మాది దేవతలు కూడా బాణలింగాలను ఆరాధన చేస్తూ ఉంటారు. సాధారణంగా ఒక విగ్రహం కానీ లింగం కానీ సంస్కారాదులు ప్రోక్షణ ఇవన్నీ చేయాలి, కానీ బాణలింగానికి మాత్రం అవేవి అవసరం లేదు. దాన్ని పూజించిన మాత్రమే ధన్యులవుతారు. నర్మదలింగాన్ని పూజించడం అంటే సర్వలింగాల్ని పూజించినంత ఫలితం. ఎవరి ఇంట బాణలింగం ఉంటుందో అది శివక్షేత్రమే, కానీ ఆ ఇంట నియమాదులు అవి జాగ్రత్తగా ఉండాలని కూడా తెలుసుకోవాలి. ఆ ఇంట్లో మరణించిన వ్యక్తి కానీ క్రిమి కీటకాలు కానీ దివ్యలోకాలకు చేరుకుంటాయని చెప్తారు స్వామి. తర్వాత ఓంకారేశ్వరం అమలేశ్వరం అనకూడదట, అమరేశ్వరం అనాలి. ఓంకారం అమరేశ్వరం లేదా పరమేశ్వరం అని చెప్పారు గురుదేవులు. ఇక్కడ ఆయన ప్రణవ రూపుడు కనుక ఆయన చేత రక్షింపబడిన వేదములన్నీ కూడా ఆయన స్తోత్రం చేసిన విశేషాలన్నీ చెప్పారు. ఇక్కడ బ్రహ్మదేవుడికి వేదాలు స్వామి అనుగ్రహిస్తారు కదా ఇందాక ఆవిడ చెప్పినట్టు. తర్వాత క్షేత్రం కేదారం. కేదారం చుట్టూ అనేక దివ్య ధామాలు ఉన్నాయి. మహాత్ములు ఎప్పుడు అక్కడ నివసిస్తూ ఉంటాయి ఇప్పటికీ కూడా. కేదార కుండం అక్కడ అనే తీర్థం అక్కడ ఉంటుంది. హిమవంతుడు ప్రార్థన చేసినందుకు స్వామి అక్కడ ఉండడానికి నిర్ణయించుకున్నాను అని చెప్తూ ఉంటారు. అక్కడ ఒకసారి అసురు సంహారం చేశాక స్వామివారి శూలాన్ని అమ్మవారు ఆ కుండంలో కడుగుతారట. అమ్మవారు స్వామిని అక్కడ ప్రత్యేకంగా ఆరాధించారు కావున అక్కడ గౌరీ కుండం అని కూడా చెప్పబడుతూ ఉంటారు. ఇక్కడ స్వామి లింగతత్వం చెప్తూ అలింగోపి మహేశాన్ని సర్వదా లింగ రూపదృక్, లింగము అంటే గుర్తు అని, ఇంకో అర్థంలో స్త్రీ పుం భేదాలు లేనిది అని, అంతేకాదు చూపించలేని అనిర్వాచ్య స్వరూపం అని అర్థం. అయినా నేను లోకానుగ్రహార్థం సర్వ జగత్తు నాలో లీనమైంది అని చెప్పడానికే లింగరూపం ధరించి ప్రకాశిస్తున్నానని స్వామివారు చెప్తారు. తర్వాత ఇంకా కేదార విశేషాలు చెప్తూ తత్ సమీపంలో ఉన్న బదరిలో నరనారాయణుల తపస్సు చేత కేదారేశ్వరుని దర్శించారని చెప్పారు. ఇక్కడ తర్వాత సర్వదేవతలు కేదారేశ్వరుని ఎలా ఆరాధిస్తారో చెప్తూ వివిధ దేవతలు చేసిన కేదారేశ్వర స్తుతి కూడా విశేషంగా చెప్పబడింది. ఇక్కడ ఒక స్థుతిలో ఒక చిన్న మాట, అమ్మవారు స్తుతిస్తూ స్వామిని సహమాన అని సంబోధిస్తుంది. సహమాన అంటే సహించేవాడు అని అర్థం. సహించుట అంటే భరించుట. లోకాలన్నిటినీ భరిస్తున్నవాడు ఆయనే. అంతేకాదు అనేక పాపాలను చేసిన మమ్మల్ని క్షమిస్తున్నావు కదా, అందుకే నీకు సహమాన సరిపోయింది. నా దగ్గర పాపాలు లెక్కలేనని ఉన్నాయి, నీ పేరే సహమాన కనుక సహించు అని అమ్మవారు మనకి అడగడం రాదు కాబట్టి మనందరి తరఫున ఆవిడ చెప్తున్నారు స్వామికి. కేదారేశ్వరుడికి దక్షిణ దిక్కులు ఉన్న సరస్సు తీరంలో గౌరీశ్వర లింగం ఉంది. అది దర్శించిన వారు గౌరీ లోకాన్ని చేరుకుంటారు. కేదారేశ్వరుడికి తూర్పు వైపు నందీశ్వరుడు, పశ్చిమంలో గణపతి, ఉత్తరం వైపు స్కందుడు ప్రకాశిస్తూ ఉంటారు. ఆ తర్వాత క్షేత్రం సోమనాథుడు. సౌరాష్ట్రంలో సోమనాథుడి పేరుతో స్వామి ప్రకాశిస్తూ ఉంటారు. ఇక్కడ దక్షిణ శాపం పొందిన చంద్రుడు సోమనాథ స్వామిని ఆరాధించి ఆయన అనుగ్రహంతో క్షయవ్యాధిని పోగొట్టుకుని ఆరోగ్యవంతుడు అయ్యాడు. ఒకప్పుడు బృహద్బలుడు అనే రాజు ముద్గల మహర్షి వద్ద శివదీక్షను స్వీకరించి సోమనాథ స్వామిని ఆరాధించి సత్సంతానాన్ని పొందడమే కాకుండా తదనంతరంగా గణాధ్యక్షునిగా కైలాసానికి వెళ్లిన వైనవంతా వివరిస్తారు. ఆ తర్వాత క్షేత్రం ఆవర్తకం. ఇక్కడ స్వామి నాగనాథుడు అనే రూపంతో ప్రకాశిస్తూ ఉంటారు. అక్కడ విశేషించి నాగకుండం ఉంది, పాతాళం యొక్క లోతుకు తాకుతూ ఉంటుంది. అనంతుడు ఆ కుండం నుంచి వచ్చి తన 1000 పడగలతో ఆ దివ్యలింగాన్ని అర్చన చేస్తాడట. అలా నాగుల చేత పూజింపబడ్డాను కావున నన్ను నాగనాథుడు అంటారు. ఇక్కడ ఇంకో వృత్తాంతం కూడా జరిగింది. నాగమాత అయిన కద్రువ తన తప్పును శుద్ధి చేసుకోవడానికి ఈ నాగనాథ క్షేత్రంలో తపస్సును ఆచరించింది. అంతేకాక తన సంతానమైన కొందరు సర్పాలను పిలిచి శివునికి భూషణములుగా మారండి అని చెప్పింది. ఇవన్నీ దివ్యమైన సర్పాలను తెలుసుకోవాలి. కంబలుడు అశ్వత్రుడు అనే సర్పాలు కర్ణకుండలములుగా, వాసుకి తక్షకుడు అనే సర్పాలు బాహువులకు కంకణాలుగా, శంఖపాల ఏలపత్రుడు అనే సర్పాలు పాద నూపురాలుగా, ధృతరాష్ట్రుడు పిపచ్చలుడు అనే సర్పాలు కంఠహార శోభలుగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
నమో సర్పేభ్యో ఏకేచ పృథ్వీమను ఏ అంతరిక్షే ఏ దివి తేభ్య సర్పేభ్యో నమ అని మనం దివ్య సర్పాలకు నమస్కరించుకుందాం. ఆ తర్వాత క్షేత్రం గుసృణేశ్వరుడు. ఇదే శివపురాణం పరంగా గుస్మేశ్వరుడు అని కూడా అనుకోవచ్చు అని గురుదేవులు చెప్పారు. గుసృణం అంటే కుంకుమ పువ్వు. భీమరథి నదికి ఉత్తరం వైపు 30 క్రోశులు దాటిన తర్వాత ఈ చోటు ఉంది. అందకాసురు సంహారం చేసిన తర్వాత తన శూలాన్ని స్వామి ఇక్కడ గుచ్చాడట. అప్పుడు ఒక మహాతీర్థం ఏర్పడింది. అది కుంకుమ పువ్వు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. స్వామి కూడా ఇక్కడ కుంకుమ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఒకప్పుడు సముద్రాలన్నీ కలిసి తమ రత్నకోశం నింపుకోవడానికి ఈ క్షేత్రంలో శివునికై తపస్సు ఆచరిస్తాయి. వారి పూజకు సంతోషించి ఆ సముద్రములను స్వామి రత్నాలతో తిరిగి నింపుతాడు. ఈ క్షేత్రం సముద్ర దేవతలు తపస్సు చేసిన చోటు కావున మరింత మహిమాన్వితం. ఇక్కడ అనేక మంది యోగులు సిద్ధులు కూడా ఉంటారు. ఇక్కడ పూజ్య గురుదేవులు ఏమని చెప్తారంటే క్షేత్రాలన్నీ ఎప్పుడు యోగులకు సిద్ధ పురుషులకు ఆలవాలాలు. అందుకే ప్రయత్నపూర్వకంగా క్షేత్రాలకు వెళ్ళి శాస్త్రాలు చెప్పిన విధంగా సాధన చేసుకుంటే వారి అనుగ్రహం లభిస్తుంది అని కూడా చెప్పారు. అటువంటి ఈ గుసృణేశ్వరం దగ్గర ఒకప్పుడు ఉదాలకుడు అనే మహానుభావుడు జ్ఞానం కోసం ఈ క్షేత్రంలో తపస్సును ఆచరించాడు. స్వామిని ఉద్దేశించి స్వామి సాక్షాత్కరించగా ఆయన్ని ఈ ఉద్దాలకుడు అనేక రకాలుగా కీర్తించి స్వామి విముక్తిని పొందడానికి ఏది పద్ధతో అది చూపించని అడుగుతాడు. ఇక్కడ స్వామివారు చెప్పే మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరికి వైరాగ్యం అనేది లేదో వాడికి జ్ఞానం పొందే అర్హత లేదు. వైరాగ్యం లేని వాడికి జ్ఞానం చెప్తే ఆసక్తి ఉండదు. మోక్షానికి జ్ఞానం హేతువైతే జ్ఞానానికి వైరాగ్యం హేతువు. అభ్యాసం వైరాగ్యం ముఖ్యమని కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. వైరాగ్యం లేనప్పుడు భక్తి లేదు, జ్ఞానము లేదు. అలాగే ఎవరు దుష్ట చరిత్ర నుండి బయటపడడో, ఎవరికి ప్రాపంచ విషయాలపై విరక్తి కలగదో వాడికి పరమాత్మ భాషించడు. వైరాగ్యం ఎలా కలుగుతుందంటే విషయాల్లో దోషాన్ని చూడాలి. విష పరిశీలన అంటే నువ్వు చూస్తున్న వస్తువులు, చివరికి నువ్వు దేనితో అనుభవిస్తున్నావో ఆ శరీరం కూడా వివేచన చేయాలి. ఈ శరీరం ఎలా పుట్టింది, దీని మొదటి అవస్థ ఏంటి అంటే మొదటి అవస్థ గర్భంలో ఉన్నప్పుడు, అక్కడ నుండి మొదలవుతుంది జీవితం. గర్భ నరకం ఎలా ఉంటుందో నీకు చెప్తాను అంటూ స్వామి పిండోత్పత్తి ప్రకరణం అనే అద్భుత అధ్యాయం చెప్తారు. అనేక నరకముల బాధ గర్భంలో ఉంటుంది, దాన్నే గర్భ నరకం అంటారు. తెలివైన వాడు మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదని అనుకోవాలి. ఇక్కడ అనేక విషయాలు చెప్తూ 7వ నెలలో గర్భంలో ఉన్న జీవుడికి పురాస్మృతి వస్తుంది. ఈ జన్మనైనా చరితార్థం చేసుకుంటాను స్వామి అని భగవంతుడిని తలుచుకుని ఒట్లు పెట్టుకుంటాడట. కానీ బయట మనందరం కూడా బయటికి వచ్చి సూతిక గృహంలో పడగానే మొత్తం మర్చిపోతాం. ఇలాంటి రాకపోకలు ఎన్ని జరిగాయో తెలియదు. రాకపోకల్లో పడి జీవితమే శాశ్వతం అనుకుని దీన్ని సుఖపెట్టాలనుకుంటూ విషయాల్ని సేకరించుకోవడం, అవి సేకరించి దొరకపోతే ప్రతికూలత, దొరికితే అనుకూలతలు పొందడం, ఇదే జీవితం అనుకుంటూ ఉంటారు. దానికోసం నానా యాతనలు పడుతూ ఉంటాడు. ఒక్కసారి కూడా అసలైన సుఖం ఏంటో గ్రహించడు, దానికోసం ప్రయత్నించడు, దానికోసం ఎన్ని జన్మలో తిరుగుతూ ఉంటారు. అటువంటి వాడికి ఏవో సుకృతాల వల్ల నాపై దృష్టి కలుగుతుంది అని శివుడు చెప్తున్నారు. ఆ దృష్టి భక్తి జ్ఞానములుగా పరిణమిస్తుంది అని చెప్తూ ఆ తర్వాత స్వామి దేహ విచారణ ఎలా చేయాలో కూడా చెప్తారు. పంచకోశ వివేచన. ఈ పంచకోశాల ఆత్మవస్తు ఎక్కడుందో వెతుక్కుంటూ ఇది కాదు ఇది కాదు అని ఒక్కొక్క దాన్ని తీసేస్తూ ఆఖరికి ఏది తీయలేమో దాన్ని ఆత్మ అని తెలుసుకోవాలి. ఆ అపరిహారమైన అంటే తీయలేని వస్తువే బ్రహ్మ వస్తువు. అది క్రమంగా అద్వైత సిద్ధికి హేతు అవుతుంది అలా వివేచన చేస్తూ తెలుసుకుంటే అని చెప్తారు. సాక్షాత్ శివుడే గురువు ఇచ్చిన జ్ఞానం వల్ల ఆ ఉద్దాలకుడికి నైష్కర్మ్య సిద్ధి వస్తుంది. అంటే కర్మలంబటాలు లేని స్థితి. క్రమంగా అతడు గాఢమైన నైష్కర్మ్యాన్ని పొంది సత్యవస్తు ఈశ్వరుడే అనే అనుభవానికి వచ్చి పరిపూర్ణ ఆనందమూర్తి అయి జీవన్ముక్తుడుగా సంచరించాడు. ఆ తర్వాత క్షేత్రం వనఖండము. అక్కడ స్వామి వైద్యనాథుడిగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ క్షేత్రంలో ఒకప్పుడు అశ్విని దేవతలు తపస్సును ఆచరిస్తారు. వారి తపస్సుకు సంతోషించి స్వామి ఆయుర్వేద విద్యను ప్రసాదిస్తారు. ఇక్కడ గురుదేవులు ఆయుర్వేద విజ్ఞానాన్ని గురించి కూడా చాలా గొప్పగా చెప్తారు. అక్కడ ఆ వనఖండంలో అంటే వైద్యనాథ క్షేత్రం దగ్గర బబరోగహారం అనే తీర్థం ఉంది. ఎవరైనా తీర్థంలో స్నానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఇక్కడ స్వామిని ఆరాధించాక అశ్విని దేవతలకు ఆయుర్వేద విద్య ఇవ్వడమే కాకుండా దేవతలతో సహపంక్తిలో కూర్చుని ఆహుతులు స్వీకరించే అర్హతని కూడా స్వామి అనుగ్రహించాడు. అశ్విని దేవతలు ఇక్కడ శివుని ఉద్దేశించి చేస్తున్న స్తోత్రం ఆరోగ్య ప్రదాయకం అని చెప్పి గురుదేవులు చెప్పారు. బిషగ్వరం దేవవరం మహేశం గంగాధరం సోమహుతాశ నేత్రం సుపద్మ మిత్రాంతర వర్తితం స్వాం భజావ శంభుం సుహిరణ్య బాహుం అంటూ స్వామి కీర్తించారు. ప్రథమో దైవ్యో బిషక్ కదా, అందుకు బిషగ్వరం దేవవరం అన్నారు. బిషగ్ వైద్యుల్లో గొప్పవాడు, వైద్యుడు ఆయనే మందు ఆయనేట, భేషజం బిషగీశ్వరం అంటారు కదా. అలాగే సూర్యుడు అంటే ఆరోగ్యాన్ని కాబట్టి సూర్యమండలాంతరంగా ఉన్న శివునికి నమస్కారం చేస్తున్నారు. తర్వాత మరొక శ్లోకం చెప్పారు. దశశత వదనేక్షణోరు పాదై దశశత నయనైన సంస్థతాంగ్రిం దశశత రుద్రగణాభి పూజ్యలింగం దశశత కిరణాక్షి మానతోస్వహ. అంటే అనంత వదనములు కలిగిన వాడిచే పూజింపబడేవాడు, అంటే ఆదిశేషుడిచే పూజింపబడేవాడు, విస్తారమైన నయనములతో పాదములతో జగత్తంతా వ్యాపించినవాడు, లెక్కకందని కిరణములతో జగత్తును అనుగ్రహించేవాడు ఆయన శివుడికి నమస్కారం అంటున్నారు. ఈ వైద్యనాథుని ఒక్కసారి చూసి బిల్వార్చన చేసినంత మాత్రాన సర్వరోగాలు పోగొట్టుకోవడమే కాకుండా భవరోగాన్ని పోగొట్టుకుని అవిద్యను పోగొట్టుకుని ముక్తిని కూడా పొందగలరు. ఎవరు అంటే ఎవరైనా సరే, ఎటువంటి వర్ణం వారైనా సరే. ఈ స్వామిని ఆశ్రయించిన ఒక బిల్లుడి వృత్తాంతం కూడా ఇక్కడ చెప్పారు. బిల్లుడు అంటే బోయవాడు. ఆ బిల్లుడిని అక్కడ మునులందరూ కూడా గౌరవించేవారట. అక్కడ స్వామిని ఆరాధన చేసి ఆయన్ని పొందిన తీరంతా ఇక్కడ వర్ణించారు. దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే భగవంతుడు ఒక వర్ణానికి చెందినవాడు కాదు, అన్ని వర్ణాల వారికి అని తెలుసుకోవాలి. ఇక్కడ గురుదేవులు చాలా ఆవేదనతో ఒక విషయం కూడా చెప్పారు, ఏంటంటే ఈ జనాభా లెక్కలు అవి వేస్తూ బిల్లుల్ని గిరిజనుల్ని హిందువులు కాదనే దుర్మార్గం చేస్తున్నారు మతాలు మార్చడానికి. అది కాదు, అది రైట్ కాదు. శ్రీశైలంలో అక్కడంతా కూడా ఈ చెంచులు వీళ్ళందరూ కూడా స్వామిని కొలుచుకున్నారు. అలాగే కృష్ణ పరమాత్మని కూడా ఎంతో మంది ఆటవికులు వీళ్ళు కొలుచుకున్న తీరులన్నీ మనకి పురాణాల్లో వర్ణిస్తున్నారు. అది మనం తెలుసుకుని 10 మందికి తెలిసేలా చేయాలి అని కూడా గురుదేవులు సందేశాన్ని ఇచ్చారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.
చాలా చక్కగా పాడామమ్మా. మళ్ళీ మనకి ఇన్ని క్షేత్రాల గురించి ఇంత వివరంగా చెప్పడం నిజంగా చాలా కష్టం. గురుగారు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకున్న టైం లిమిట్ ఆయనే చెప్తుంటారు, ఇంత టైం లిమిట్ లో ఇవన్నీ చెప్పలేను అనుకుంటూనే. అలాంటి మళ్ళీ వారు చెప్పినవన్నీ ఇంపార్టెంట్, అంత వాటిల్లో ఇంత ఎలా చెప్పడం అనేది చాలా అమలేశ్వరం అమరేశ్వరం ఎలా అనాలి, కేదార్ స్థితి, తర్వాత ఈ కృష్ణేశ్వర అన్నది చాలా బాగుంది, ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎలా కలగాలి, అలాగే మనకి యశ్విని దేవతలు చేసిన స్తోత్రాలు, ఈ వైద్యనాథుడి గురించి చాలా చాలా ఇంపార్టెంట్. అవి నిత్య అంటే అనుభవపూర్వకంగా నిత్యకృత్యంలో ఇవి చేసుకునే వాళ్ళకి మాత్రం ఆ ఫలితాలు ఉన్నాయి అన్నది నేను కూడా ఎంతమంది దగ్గర నుంచే చాలా విన్నాను. కేవలం వినడం వదిలేయడమే కాకుండా మనం మననం చేసుకుంటే నిజంగా అది మనకి ముక్తి, గురుగారు చెప్పినట్టు ఇది రెండు తగ్గుతాయంటే మనకి సంసారంలో కావలసిన వాటికి తగులుతుంది, మనకి ముక్తి కూడా వస్తుంది అని. తర్వాత మహర్ చైతన్య గారు మీరు తర్వాత చెప్తారండి.
హలో వినిపిస్తుందండి?
వినపడుతుందండి.
శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ శివాయ గురువే నమః. ఇప్పుడు గురుగారు త్రయంబక క్షేత్రం గురించి చెప్తారు. త్రయంబక క్షేత్రము పర్వతం పేరు త్రయంబకం, అది సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంది. త్రయంబకం పర్వతం నా స్వరూపం అని శివుడు చెప్తాడు. త్రయంబక లింగాన్ని దర్శిస్తే 3 లోకాన్ని దర్శించినట్లే. మనం 3 లోకాన్ని ఒకటేసారి దర్శించలేం కాబట్టి త్రయంబకాన్ని దర్శిస్తే సరిపోతుంది. త్రయంబకంలో అంబ అంటే అంతర బహిష్ట వ్యాపక. త్రయంబకం అంటే 3 నేత్రముల కలవాడు అని కూడా. ముల్లోకముల అంతర బహిష్యులో వ్యాపించిన వాడు కాబట్టి త్రయంబకుడు. త్రయంబకం అంటే త్రిమూర్తుల స్వరూపం అని కూడా అని అర్థం. త్రిమూర్తులు ఒకటే అని విష్ణు శివుని ఆరాధిస్తే అప్పుడు వాడి ఆరాధన సంపూర్ణం. ప్రతి స్వయంభూ క్షేత్రంలో అనేక మంది యోగులు మహాత్ములు ఉంటారు. ఇక్కడ స్వామిని దర్శిస్తే వేల కొద్ది అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. ఒకసారి గౌతమ మహర్షి అహల్యాదేవితో పాటు క్షేత్రాలు తిరుగుతూ ఉంటే కాశీకి వెళ్ళినప్పుడు తనకి మనశ్శాంతి అనుభవిస్తుంది. అప్పుడు శివుని స్తుతించగా శివుడు అనుగ్రహించి గౌతముడికి త్రయంబకం చేరుకో అని ఆజ్ఞ చేస్తారు. త్రయంబకం చేరాక శివుణ్ణి సేవించగా శివుడు నీకు ఏమి కావాలి అని అప్పుడు గౌతముడిని ఏం కావాలి అని అడిగితే అనుగ్రహించమని అడుగుతారు. అప్పుడు గౌతముడు అక్కడ చేరుకుని నీ జటలో ఉన్న గంగతోటి మమ్మల్ని పవిత్రం చేయవయ్యా అని కోరుతాడు. అప్పుడు శివుడు తన జటలలోంచి ఒక పాయ వదులుతాడు. గంగాదేవి శివుడు జటల నుంచి అనగా త్రయంబక పర్వతం నుంచి గురువు లేదా బృహస్పతి సింహం నందు ఉండగా ఆవిర్భవిస్తుంది. ఇదే కాలంలో గోదావరికి పుష్కరాలు వస్తాయి. ఇక్కడ గంగ పేరు వృత్తగంగ లేదా గోదావరి. గౌతముడు శివుని స్తుతిస్తూ ఇలా అంటారు. మృత్యుతోటి భయపడుతున్న నేను అనగా అవిద్యతోటి భయపడుతున్న నన్ను అసలు స్వరూపం తెలియకపోవడమే మర్చిపోవడమే మృత్యువు. అట్లాంటి మృత్యువుతోటి భయపడుతున్న నన్ను అనగా జ్ఞాన స్వరూపం అనిపిస్తూ ఇచ్చిన వాడు ఎల్లప్పుడూ ఆరాధిస్తున్నాడు. ఇక్కడ ఏమంటారంటే గౌతముడు ఏమస్తుస్తాడంటే మృత్యు అనే అజ్ఞానంతో భయపడుతున్న నన్ను శివ నువ్వు అనుగ్రహించు, నీ నీ జ్ఞాన స్వరూపం బట్టి అనుగ్రహించు అని ఆరాధిస్తాడు. దుష్టులకు కుచ్చిట కలిగించేవాడు, ఐశ్వర్యములకు ప్రభు ప్రభు, అన్నములకు ప్రభువు, ధనధాన్య పశు సంపదలతో నా ఇల్లు వరదిల్లేలాగా నన్ను అనుగ్రహించు. ఎవరు మమ్మల్ని ద్వేషిస్తారో ద్వేషిస్తున్నారో ఎవరు మమ్మల్ని ద్వేషిస్తున్నారో వారి నోటి యందు నీ ఆయుధము ప్రయోగింపబడుగాక, అనగా పాపము అవిద్య వాసనలు ద్వేష వస్తువులు అవి తగలబడుగాక అని. చమకంలో చూపించబడిన అపారమైన ఫలితాలు అన్నీ కూడా నీ పాదుకలను ఆరాధించడం వలన లభ్యం అవుతున్నాయి. నీ పాదుకలను ఆరాధించడమే యజ్ఞము. నీకు నీకు నివేదించబడిన అది స్వీకరించడం వలన యజ్ఞఫలాన్ని స్వీకరించినట్లే ఈ యజ్ఞ ప్రయోజనాలు నెరవేరుతాయి. ఈ స్తోత్రం అపమృత్యువు అకాల మృత్యువుని పోగొట్టడమే కాకుండా ఇహానికి పరానికి కావాల్సిన సర్వ ఐశ్వర్యములు ఇస్తూనే పరమార్థానికి కావాల్సిన జ్ఞానాన్ని ఈశ్వర కృపని ప్రసాదించగలదు. ఇలాగా పరమేశ్వరుడిని నమస్కరిస్తూ వృద్ధగంగాని కూడా నమస్కరిస్తూ ఇలా అంటున్నారు గౌతముల వారు. శివుని అభిషేకించి వచ్చిన వృద్ధగంగ అనే తీర్థాన్ని పుచ్చుకోవడం చేత ఏంటి అంటే, ఆ తీర్థాన్ని చూస్తే పాపాలు పోతాయి, స్పర్శిస్తే కోరికలు లభిస్తాయి, దాన్ని ప్రాసనం చేస్తే జ్ఞానం కలుగుతుంది. ఇలాంటి చంద్రచూడుని పాద తీర్థానికి నమస్కారములు. గోదావరి మాతను ఇలా స్తుతిస్తూ త్రయంబకుడి జటల నుంచి తుంగా తరంగాలతో దిగి వచ్చిన ఓ వృద్ధగంగా నది, ఓ జగత్పావని, దేవతల చేత సేవింపబడే ఓ గంగా, ఈ గౌతముని ఆనందింప చేసిన ఈ గంగాయే గోదావరి. గౌతము గర్భలతో చూపించిన మార్గముల ద్వారా అనగా కుష్యవ్రత్ అనే తీర్థము నుంచి ఏడు పాయలుగా వచ్చింది. అలా వస్తూ ప్రవర అనే తీరంలో గోదావరి దేవి భీమశంకరం అనే జ్యోతిర్లింగం వద్దకు చేరుకుంది. ఎవరైతే ఆ భీమశంకరుడిని దర్శిస్తారో, భీమ అంటే ప్రపంచాన్ని శాసించే చండ శాసనుడు అని అర్థం. ఎవరి శాసనాన్ని ఎవరు అతిక్రమించడో వాడు భీముడు. సూర్యుడు తూర్పునే ఉదయించాలి, ఇది ఎవరి ఆజ్ఞయో వాడే భగవంతుడు. ప్రకృతి నియమములే ఈశ్వర శాసనము. ఎవరి శాసన భయం వలన సూర్యుడు ఉదయిస్తున్నాడో వారి శాసనమే భీమం. అందుకే ప్రభు ఎప్పుడు భీమంగా ఉంటేనే పని చేసేవాళ్ళు చక్కగా చేయగలరు. సర్వదేవతల్ని సర్వలోకాలని శాసించే శాసక శక్తియే భీముడు. అయితే భీముడు అంటే భయంకరుడు కాదు, శంకరుడు అనగా లోకానికి శుభం కలిగించేవాడు ఆయన. కేవలం జగత్ రక్షకే భీమ రూపం ధరించిన ఆ రూపమే శంకరుడు అనగా శుభం కలిగించే వాడు. ఇక్కడ భీమశంకర నామంతో ఉన్నాడు. మొత్తం భూమి యందు లింగముల స్థానాలు చూస్తే ఇది అంతా ఒక శివరూపంగా గోచరిస్తుంది. అప్పుడు నాసిక స్థానం యందు నాసిక అనగా త్రయంబకం అభిముక్తం కనుబొమ్మల నడవి ప్రాంతంలో హలసుల క్షేత్రం, ద్వాదశాంత క్షేత్రం, శ్రీశైలం ఉజ్జయిని నేత్రస్థానాలు, ఓంకారం కంఠస్థానం, పుండరీశ్వరుడు శ్రవణ స్థానం, బాలభాగం దాటి కేదార క్షేత్రం, భూమధ్యములో ఉన్న శివ క్షేత్రములు అన్ని కలిపితే భూమి శివరూపంగా దర్శిస్తుంది. 72 నాడులకు ప్రధానమైన చోటు చిదంబరం అనగా హృదయ ఘటమైన స్థానం. ఇక్కడ శివుడు యథాతథంగా ఉంటారు. ఇక్కడ శివుడు నృత్యం చేస్తూనే మునీశ్వరులు శివుడిని నృత్యం చేస్తుంటే మునీశ్వరులు స్తుతిస్తారు. ఎలా స్తుతిస్తారంటే అమ్మవారు అడగగా ఇలా చెప్పారు, వ్యాఘ్రపాదుడు కేశుడు అనగా పతంజలి, ప్రమదగణులు జైమిని మొదలైన వారు ఇలా వర్ణించారు, డమరుకం నువ్వు మోగించగానే మరొక ధ్వని వినిపించదు. తర్వాత పాదం ఎత్తి ఎత్తి కొడతావు, చేతులు విదిలిస్తావు. అలాగ విదిలించగానే చుట్టూ ఉన్న ఉన్న అన్ని చెదిరిపోతాయి. పాదాల తాకిడికి భూమి అలాగ కొంగిపోతుంది. మోస్తున్న ఆదిశేషుడు అలా కొంచెం కిందకి అవుతాడు. జటాజూటములు కదులుతుంటే తారలు కదిలిపోతాయి. దేవతలు కుసుమవృష్టి కురిపిస్తూ ఉంటారు. శివుడు ప్రదోషంలో తాండవం చేస్తున్నప్పుడు దిక్కులన్నీ దక్కానాదం, విష్ణువు మృదంగం, ప్రమదులు వివిధ వాద్యములు, సరస్వతీ మాత వీణ, లక్ష్మీమాత గానం తోటి సేవిస్తూ ఉంటారు. అలా శివుడిని అంబా సహితంగా దర్శిస్తారు. ఆ కదులుతున్న జటలలో గంగాదేవి కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఒక మహాసర్పం జారిపోకుండా అలా పట్టుకున్నారు జారిపోకుండా. ఇలా నిత్యం చేస్తూ లోకాన్ని దయతోటి చూస్తున్నాడు శివుడు. నంది బృంది ధ్వనులు చేస్తున్నారు. తండు చండు మొదలైన వారు దివ్యమైన తాళములు వేస్తున్నారు. శివుని పాదముల యందు మణులు ధ్వని చేస్తూ ఉండగా నాట్యం చేస్తున్న శివునికి నమస్కారము. పాదాలు ప్రదోషం దాటి ప్రభాతానికి వెళ్ళేటప్పుడు సూర్యుడు ఆ పాదాలకి నమస్కరిస్తాడు. తర్వాత గోకర్ణ క్షేత్రం గురించి చెబుతూ అది పశ్చిమ సాగర దగ్గర ఉంటుంది. సర్వ అభిష్టములను తీర్చగలిగేది ఈ గోకర్ణ క్షేత్రం ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ అద్భుతమైన శివగీత ఉంది. అనగా శివుడు చెప్పిన విస్తారమైన బ్రహ్మ జ్ఞానం ఇది విన్న మహర్షులు శివుని స్తోత్రం చేస్తారు. ఈ స్తోత్రములో సుమారు 72 శ్లోకాలు ఉపనిషత్తు వాకు గర్భితం అయిన శివ స్తోత్రాలు. ఈ శివగీత అలాగే ఈ శివ స్తోత్రాలు కలిపితే సంపూర్ణమైన బ్రహ్మ విద్య శాస్త్రం. అక్కడ చాలా ఋషులు, దేవతలు, అసురులు, నారదుల వారు అందరూ గోకర్ణుడిని ఆరాధిస్తూ ఉంటారు. గోకర్ణంలో ఉన్న స్వామి పేరు మహాబలేశ్వరుడు. సర్వజీవులకు కావాల్సిన బలం ఇస్తాడు. అవసరం వస్తే బలం తీసేస్తాడు కూడా. ఇక్కడ ఇంద్రుడు దూర్వాసుడి శాపం పోగొట్టుకున్న క్షేత్రం ఇది. అగస్త్యుల వారు ఆదిశేషులు నిత్యం పడగల ఎందు ఉన్న ఆదిశేషుడు నిత్యం తన పడగల ఎందు ఉన్న మాణిక్యాలతో పాటు విలువ దళాలు ఇస్తాడు. అష్టదిగ్గజులు చంద్రుడు, సూర్యుడు, అశ్విని దేవతలు కూడా ఇక్కడ శివుని అర్చిస్తారు. బిల్వం తోటి పూజిస్తే ఇక్కడ కోటి లింగార్చన ఫలం వస్తుంది. వసుమనుడు అనే మహారాజా ఈ లింగాన్ని పూజించి శివుని అనుగ్రహం తోటి రుద్ర
హలో ఏమైందండి, నాకు వినబడట్లేదా?
లేదండి, ఎవరికి వినిపించట్లేదు. చైతన్య గారు మీరు మాట్లాడుతున్నారు, అన్యూట్ లోనే ఉన్నారు.
సరే చెప్పండి.
హలో, ఇప్పుడు వినిపిస్తుంది.
ఓకే, పరశురాముల వారు ఇక్కడ ఇప్పటికీ ఒక చోట ఉంటారు. దత్తుల వారు ఇక్కడ రోజు వెళ్తారు. ఒకసారి గోకర్ణాన్ని చూసిన దానాపత్యం పొందుతారు. ఇక్కడ సిద్ధి జ్ఞానం లభిస్తుంది. ఇక్కడ ఒకసారి మహర్షులు వచ్చి సర్వశాస్త్రాలను ఏర్పరిచి సందేహంలో పడతారు. అప్పుడు అందరూ మౌనం వహించి అంతర్ముఖ దృష్టితోటి సాధన చేసి ఏమి తెలుసుకున్నారు అంటే శుద్ధమైన మనసుకే జ్ఞానం వస్తుంది. ఈ శుద్ధ మనసు తపస్సు వల్ల లభ్యమవుతుంది. అప్పుడు శివుడు దర్శనమిస్తాడు. క్షేత్రాల దర్శనంతోటే మనసు శుద్ధి కలుగుతుంది. శివుడు మహర్షులకు దర్శనం ఇవ్వగా వాళ్ళు సంసార కారణం అయిన అజ్ఞానాన్ని పోగొట్టే విజ్ఞానం నాకు ఇమ్మని శివుని అడుగుతారు. సరే అని శివుడు దక్షిణముఖం నుంచి దక్షిణామూర్తిగా ఆవిర్భవిస్తారు. ఇక్కడ పరమేశ్వర గీత మొదలు పెడతారు. ఈ శివగీతకి అర్హత తపస్సు కావాలి, జ్ఞానం కావాలని తపించేవాడికే ఈ గీత. ఫస్ట్ చెప్తారు, నేను ఒక్కడినే అని తెలుసుకో, బ్రహ్మయే ఇది అంతా, సర్వంలో ఉన్నది బ్రహ్మయే, జగత్తుకు ప్రత్యేకమైన రూపం లేదు, అలా భాషిస్తోంది అంతే. రెండో భావం ద్వైత భావం ఉన్నా అది బాధ కలిగిస్తుంది. అది సర్వం ఒకటే అని తెలుసుకోవాలి, ఇది మాటకి దొరకదు, విన్నంత మాత్రాన కూడా దొరకదు. ఎట్లా అయితే చాలా పాటరీస్ చాలా ఉంటాయో ఒక కానీ దాని సోర్స్ మట్టే, అట్లాగే జ్ఞానంతో అలాగా చాలా రకాల వివిధమైన ఉంటాయి, కానీ దానికి మూలం ఒకటే. జ్ఞానంతో కలిగేదే పరాముక్తి, అహం బ్రహ్మాస్మి అనేదే పరమార్థ జ్ఞానం. శివ పూజని విడిచి జ్ఞానం పొందడం ఎలాంటిదంటే ఆగండి ఇలా వెళ్ళి ఆకాశాన్ని చుట్టబెట్టి వస్తాను అని అనడం లాంటిది. మనం ఎన్ని చేసినా ఈశ్వర అనుగ్రహం వల్లనే తరించగలము. ఇప్పుడు వీళ్ళు పరమేశ్వరుని 92 శ్లోకాలతోటి స్తుతి చేస్తారు. ఇప్పుడు వామదేవుడు అంటున్నారు, నేనే విష్ణు, నేనే శివ, నేనే బ్రహ్మ, నేనే ఇక్కడ, నేనే బ్రహ్మ అంటే ఇక్కడ వాళ్ళు అనుభవించారు. వేదాంత వాక్యములు గురువు ద్వారా వినడం వలన దానిని మననం చేశాక కలిగేది ఆనంద స్వరూపమైన జ్ఞానం. జ్ఞానం వచ్చిన వాడు బంధం పోయింది అనడు, ఎందుకంటే బంధమే లేదు. మహత్తుకు, బుద్ధికి, ప్రకృతికి అనగా అవ్యక్తముకి కూడా అతీతుడు అయిన నీకు నమస్కారము అని శివుడికి నమస్కరిస్తారు. ఇక్కడ శివుడు చెప్పిందంతా తత్వమసి, మహర్షులు అది మేము గ్రహించాము అని చెప్పింది అహం బ్రహ్మాస్మి. ఈ రెండింటి సారం ఒకటే, జీవ ఈశ్వర అభేదము, అద్వైతమే పరమార్థం అని బోధపడింది ఇక్కడ. మనం అద్వైతాన్ని అర్థం చేసుకుంటే ఈ సనాతన ధర్మంలో ఉన్న వివిధ క్లాషెస్ పోతాయి. అమ్మవారు ఇదంతా విని చాలా సంతోషించి, ఇంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా మీ క్షేత్రాలు అంటే, ఇంకొకటి ఉంది విను అని చెప్తారు. దీంట్లో శ్రీశైలం గురించి చెప్తారు గురువు గారు. రోమశ్రీ కొంచెం కాదున్నారు ఫస్ట్ ఓకే అండి, అయిపోయింది. హలో
సార్, సంతోషండి. ఈ త్రయంబకి క్షేత్రం గురించి ఉద్దకంగా ఈ గోదావరి, శ్రీశైలం, మనకి ఇన్ని ఈ పుణ్యక్షేత్రాలన్నీ మన శరీరంతో ఎలా అయితే కనెక్టివిటీ చెప్పారు గురువు గారు, ఇలాంటివి మీరు ఒక్కసారి గ్రూప్ లో కూడా పెడుతూ ఉండండి. అంటే మననం చేసుకున్నట్టు అది చాలా బాగుంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకటే కాకుండా చాలా ఇంపార్టెంట్. అంటే మన బాడీ కనెక్టివిటీ ఎలా ఉందో అంటే ఒక్కసారి చదివినప్పుడు ఇంతమంది గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. చాలా సంతోషం అండి. నెక్స్ట్ లలిత్ గారు మీరు చెప్తారండి.
నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ భాగంలో గురువు గారు శివుడు పార్వతికి వివరించిన మరో రెండు దివ్య క్షేత్రాల గురించి చెప్పారు. శివుడు పార్వతితో, శ్రీశైలేపిచే దేవేసి నివాసో మమ విశ్రుతః భ్రమరాంబేతి విఖ్యాత గౌదీతం తత్ర సంస్థిత. ఈ శ్రీశైలంలో నేను సదా నివసిస్తూ ఉంటాను. ఇక్కడ ఉన్న లింగం చాలా అద్భుతమైనది, అందువల్ల నేను అక్కడ ఎల్లవెళ్ళలా ఉంటాను. నీవు అక్కడ భ్రమరాంబ నామంతో ఉంటావు. అందుకే ఈ శ్రీశైలం శివ ప్రాధాన్యమైనది, శక్తి ప్రాధాన్యమైన క్షేత్రం. ఈ దివ్యక్షేత్రంలో లక్ష్మీదేవి తపమాచరించినందున ఈ క్షేత్రానికి శ్రీశైలం అని నామం వచ్చింది. శ్రీ అనగా లక్ష్మి. మరొక ముఖ్య విషయం, ఈ క్షేత్రం సుబ్రహ్మణ్యుని నిమిత్తమే వచ్చిందని శివపురాణం చెబుతున్నది. సుబ్రహ్మణ్యుడు అలిగి ఇక్కడ తపమాచరించాడని, శివపార్వతులు అతని దర్శనానికి రాగా దేవతల ప్రార్థనతో శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశారని మనకి తెలుస్తున్నది. ఇక ఈ క్షేత్రంలో ఉండే శివరహస్యం గురించి తెలుసుకుందాం. కుమారస్వామి అసురులను సంహరిస్తున్నాడని కోపం వచ్చి కావ్యుడు అనగా శుక్రాచార్యుడు సుబ్రహ్మణ్యుని శపిస్తాడు, నువ్వు నీ జ్ఞానాన్ని కోల్పోయి సర్పరూపం దాల్చమని. తిరిగి శపించగలిగే శక్తి కలిగిన సుబ్రహ్మణ్యేశ్వరుడు చిరునవ్వుతో ఆ శాపాన్ని స్వీకరించి సర్పరూపం దాల్చి ఈ కొండలపైన తపమాచరిస్తూ ఉండిపోయాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అయితే కోపం తెచ్చుకోలేదు, కానీ శివునికి కావ్యుడి పైన కోపం వచ్చి అతన్ని మింగేశాడు. కావ్యుడికి అప్పుడు జ్ఞానం కలిగి శివుణ్ణి ప్రార్థించగా ఆయన దయతో వారిని శుక్రం నుండి విడుదల చేయడం వల్ల ఆయనకి శుక్రాచార్యుడి అని నామం వచ్చింది. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ తపమాచరిస్తుంటే దేవతలు సైతం కంపించిపోయారట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అతని తలపైన తన హస్తాన్ని ఉంచి, శిరస్సు పైన హస్తాన్ని ఉంచి, నీ జ్ఞానం నీకు తిరిగి లభిస్తుంది, నేను దివ్యమైన గోప్యమైన జ్ఞానాన్ని నీకు బోధిస్తున్నాను అని ఆయనకు వరమోసగి, నువ్వు ఇక్కడ నీ తపమును ముగించుకుని సింహాచలం పైన సింహాద్రి పైన వెలువు అని చెప్పాడు. సింహాద్రి అనగా ఇక్కడ తిరుపతి అని మనం తెలుసుకోవాలి. తిరుమలకు శేషాద్రికి ఇంకొక నామం సింహాద్రి అని కూడా ఉన్నది. ఇక్కడ స్వామి పుష్కరిణి పక్కన వెలిసినది సుబ్రహ్మణ్యేశ్వరుడే అనడానికి ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. స్వామి అన్న నామం సుబ్రహ్మణ్యేశ్వరుడికి మాత్రమే చెందుతుంది. పుష్కరిణికి స్వామి పుష్కరిణి అనే నామం రావడం బట్టి ఈ పుష్కరిణి పక్కన వెలిసినది సుబ్రహ్మణ్యేశ్వరుడు అని మనం అనుకోవచ్చు. ఇంకొక వివరం ఏమిటంటే, సుబ్రహ్మణ్యేశ్వరుడు మాత్రమే కటిహస్తం కలిగి ఉంటాడు. ఇక్కడ వెంకటేశ్వరుడు కటిహస్తంతో వెలిశాడు. అందుకని వెంకటేశ్వరునికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి భేదం లేదని కూడా మనకి వివరించారు. ఇక ఈ క్షేత్రం యొక్క మహత్యం తెలుసుకుందాం. ఇది ఒక ఈ అద్భుతమైన క్షేత్రం, అనేక కుండములతో అనేక లింగములతో ప్రకాశిస్తున్నది. ఈ దివ్యక్షేత్రం లింగములతో కుండములతో వర్ధిల్లుతున్న ఈ క్షేత్రంలో తపస్సు సిద్ధిస్తుంది. ఇక్కడ చేసిన జపం కోటి రెట్లు ఫలాన్ని ఇస్తుంది. అన్నపతి అయిన శివుని తలుచుకుంటూ ఇక్కడ అన్నం దానం చేస్తే అది అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. దివ్యమైన పాతాళ గంగ అనబడే కృష్ణానది ఇక్కడ శిఖరమును భేదించి ప్రవహిస్తూ ఉంటుంది. అట్టి కృష్ణానదిలో స్నానం ఆచరించి పితృ తర్పణం చేస్తే అది దివ్య స్థితిని ఇస్తుంది. అలాగే శివానుగ్రహం వలన, శివుని ఆజ్ఞ వలన ఇక్కడ గంగాజలం అంతర్హితంగా ప్రవహిస్తూ ఈ కృష్ణా జలాలలో కలిసిందని ఒక వివరం ఉంది. అందువలన ఇక్కడ చేసిన పూజ, ఈ జలాలతో శివుని అభిషేకించి మారేడు దళాలతో పూజ చేస్తే శివ అనుగ్రహం కలుగుతుందని కూడా మనకి వివరించబడింది. ఇక్కడ కల ఇంకొక దివ్యమైన లింగం ఘంటాకర్ణేశ్వర లింగం. ఘంటాకర్ణుడనే మహానుభావుడు ఇక్కడ తపమాచరించి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి సదా అక్కడ పూజలు అర్పిస్తూ ఉన్నారు. ఈ ఘంటాకర్ణేశ్వరుడి పక్కన ఉన్న సుధాకుండంలో స్నానమాచరిస్తే అమోఘమైన పుణ్యం లభిస్తుంది. అలాగే ఇక్కడ విభూతి కుండం అని ఉంది. ఈ విభూతి కుండంలో స్నానం చేస్తే ఇది దివ్య తీర్థం. అక్కడ స్నానం చేస్తే దివ్యమైన ఫలం లభిస్తుంది. అలాగే మనకి ఇక్కడ కనిపించే దివ్యలింగం హటకేశ్వర స్వామి. హటకేశ్వరము అంటే హఠము అంటే స్వర్ణము, అంటే ఈయన స్వర్ణ ప్రభు అన్నమాట. అతడ విభూతి అక్కడ స్నానం ఆచరించి ఈ గౌరీశ్వరులను సేవిస్తే వారు కైలాస మందలి గణములలో ఒకరుగా పుడతారని ప్రఖ్యాతి. అలాగే ఇక్కడ ఉన్న అనేకానేక క్షేత్ర పుణ్యతీర్థములు, అనేకానేక లింగములు ఉన్నాయి. అందువల్ల ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. మనకి మరొక దివ్య క్షేత్రం గురించి కూడా గురుగారు వివరించారు. అదే శివుడు పార్వతికి చెప్తున్న విషయం. సేతుబంధమితి ప్రోక్తం. సేతుబంధమితి ప్రోక్తం భువి సాక్షాత్ విముక్తిదం. ఇక్కడ తెలుసుకోవాల్సిన రహస్యం, మనకి తెలిసింది ఇక్కడ ధనుష్కోటి గురించి మనం విన్నాము. ఇక్కడ రాముడు సేతుని నిర్మించాడని, అక్కడ రామేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని మనకు తెలుసు. కానీ రాముడు రామేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడానికి ముందే శివుడు అక్కడ వెలిసి ఉన్నాడని, తర్వాతే రాముడు వచ్చి శివుని ప్రార్థించాడన్నది మనకి వివరంగా చెప్పబడి ఉన్నది. ఇక్కడ సముద్ర తీరంలో చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక పర్వతం ఉంది, దాన్ని గంధమాదనగిరి అంటారు. బదిరికాశ్రమంలో ఉన్న గంధమాదనం కాదు, ఇది గంధమాదన, ఇది సముద్ర మధ్యములో ఉన్న గంధమాదన శైలం. ఇది అనేక తీర్థములతో లింగములతో వెలసి ఉన్నది. ఇవన్నీ ముందు నుంచే ఉన్నది. శివుడు త్రిపురాసుర వధ అనంతరం తన పినాకం అనే ధనుస్సుతో ఈ సముద్రము పైన గీత గీశాడని మనకి పద్మపురాణంలో కూడా చెప్పబడి ఉన్నది. తర్వాత రాముడు ఎప్పుడైతే సేతు నిర్మాణం కోసం ఇక్కడికి వచ్చారో, శివుడు ఆ గీత వెంబడే సేతువుని నిర్మించమని, తాను విజయాన్ని సాధిస్తాడని కూడా వివరించారని చెప్పబడింది. రాముడు తర్వాత ఇక్కడ సేతువుని నిర్మించి ఆ సముద్ర తీరాన రామలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని హనుమంతుడు నర్మదా బాణలింగాన్ని తీసుకుని వస్తే దాన్ని ప్రతిష్ఠించగా అది రామేశ్వర లింగమైంది. ఇక్కడ అదే కాక సీతాదేవి, సుగ్రీవుడు మరియు లక్ష్మణుడు కూడా లింగ ప్రతిష్ట చేశారు. ఈ ధనుష్కోటి ఎంతో దివ్యమైన క్షేత్రం. ఇక్కడ దీని ప్రాశస్త్యం ఏంటంటే, ఇక్కడ మనం చేసే ఇక్కడ చేసే స్నానం 60 కోట్ల తీర్థాల స్నానంతో సమం అని చెప్పారు. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సముద్ర స్నానానికి అనేక అనేక నియమములు ఉన్నాయి. ఆ నియమములను పాటిస్తూ మనం సముద్ర స్నానం చేస్తే మనకి 60 కోట్ల తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. అలా కాక కేవలం ఒక విహారయాత్రగా ఇక్కడికి వచ్చి సముద్ర స్నానం చేయడం వల్ల మనం పాపాన్నే మూటగట్టుకుంటాం, కానీ పుణ్యం లభించదు. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. మనకి ఈ భాగంలో గురువు గారు పదే పదే వివరించినది హరి హర అభేదాన్ని గురించి. వారిద్దరూ ఒకరే అని చెప్పడానికి శ్రీశైల క్షేత్ర మహత్యంలో కూడా మనం తెలుసుకున్నాము. అలాగే ధనుష్కోటి అనగా రామేశ్వర లింగం ప్రతిష్ట గురించి వివరించినప్పుడు కూడాను తెలియపరిచారు. ఎక్సలెన్స్ శ్రీ గురుచరణారవింద అర్పణమస్తు.
బాగా చెప్పారు రంత గారు. అటికేషన్, ధనుష్కోటి ఇవన్నీ క్షేత్రాలు. సముద్ర స్నానంలో చాలా అదొక్కటి చేస్తే సరిపోతుంది, కానీ ఒక్కటి చేయడానికి చాలా నియమాలు ఉంటాయి. అంత నియమాలు దానికి చాలా ప్రత్యేకంగా ఎలా చేయాలనేది చాలా సలుగులుగా చెప్పారు. అవునండి. నెక్స్ట్ మనకి ఇంకా లాస్ట్ శ్రీనివాస్ గారు, ఆయన చెప్పే ముందర ఒక చిన్న విషయం చెప్పాలండి. ఏంటంటే మనకి ఈ ఋషిపీఠం అస్ పెద్ద వర్డ్ అని చెప్పేసి అని మనకి గురువుగారు కూడా గీతా జయంతి సందర్భంగా చెప్పారు. మన ఎలా గీతా జయంతి అంటే లయన్ గీత అని ఋషిపీఠం ఎలా స్టార్ట్ చేసింది, అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది జనవరిలో అని ప్లీజ్ మీరు జాయిన్ అవ్వండి. అది కోర్స్ చేయని వాళ్ళు లేకపోతే ఎవరు, నేను ఒక్కళ్ళనైనా సరే జాయిన్ చేస్తాను అని చెప్పేసి అని టేక్ ద ఓత్ అన్నట్టు ఈ గీతా జయంతి రోజును తీసుకోమని అందరం కూడా కోరుకుంటున్నాం అన్నమాట. స్ప్రెడ్ ద వర్డ్, ప్రతి ఒక్కళ్ళకి మన డిపిల్లో పెట్టుకుని మ్యాక్సిమం ఎంతవరకు మన అందరినీ జాయిన్ చేయగలిగితే అలా, అందరినీ జాయిన్ చేయలేకపోయినా స్ప్రెడ్ చేయించండి, స్ప్రెడ్ చేయండి అందరికీ. అది కాకుండా మనకి జనవరి నుంచి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి, డిఫరెంట్ సెమిస్టర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని అన్ని గ్రూప్లో పెడుతున్నాను నేను. అలాగే మనకి ఒక్కళ్ళనైనా చేస్తాము అనేటువంటి ఓర్త్ మనం మానసికంగా తీసుకుని దయచేసి ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ అండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ మనకి శ్రీనివాస్ గారు, హనుమంత గారు చెప్పారండి. ఉన్నారా మీరు, మీట్ లో ఉన్నారా శ్రీనివాస్ హనుమంత గారు? మీకు కనపడుతున్నారా మధు?
లేరండి, ఎనమండ ఉన్నారండి, ఉన్నారండి. సిక్స్ ఫైవ్ జీరో ఉన్నారండి. సార్ మేము అన్నీ చేశానండి.
ఓకే, వినిపిస్తుందండి?
వినపడుతుందండి.
ఓకే ఓకే, నేను ఇందాక నుంచి మాట్లాడుతున్నాను, వినపట్లేదు.
అదే అదే మీరు చేశారు ఆయన.
ఓకే ఓకే. రామేశ్వర క్షేత్ర మహిమ వర్ణన తదుపరి అమ్మవారు ఈశ్వరుడితో నువ్వు జ్యోతిర్లింగములు వరుసలో చెప్పావు కానీ ఒక క్షేత్రం గురించి చెప్పలేదు, అదేమిటంటే అవిభుక్తమనే కాశీ క్షేత్రం. అప్పుడు ఈశ్వరుడు నేను అక్కడక్కడ క్లుప్తంగా కొంత చెప్పాను, మరలా కొంత జరిగాక విస్తారంగా వివరిస్తానని చెప్పారు. అలాగే వింధ్యపర్వతానికి ఈవల గంగా నది ఎలా ఉన్నదో ఆవల తీరమున తత్తీర క్షేత్రమని మరొక నది ఉన్నది, దాని పేరు కావేరీ నది. అది చాలా గొప్ప నది, వింధ్యకు దక్షిణ వైపు ఉంటుంది. అలాగే స్వామి యొక్క జ్యోతిర్లింగ క్షేత్రములే కాకుండా దివ్యలింగ క్షేత్రములన్నీ కూడా వివరిస్తున్నారు. ఇదే సంపూర్ణ శైవ క్షేత్ర దర్శనం. ఇప్పుడు హరిద్వార వైభవం, దీనికే మాయాపురి అని పేరు అని కూడా పేరు ఉన్నది. ఒకప్పుడు అక్కడ జగన్మాత మాయాపు మహామాయా రూపంలో ఉన్నది, అందుకే నేటికి హిమోత్పర్వత ప్రాంతంలో సనాతన ధర్మం కాపాడబడుతున్నది మాయాదేవుళ్ళని. ఈ హరిద్వార ప్రాంతం అంతా ఒకప్పుడు మహారణ్యం, అక్కడ హరి కొంతకాలం తపస్సు ఆచరించి గంగానది ప్రవాహాన్ని నిర్దేశించాడు. అలా మొట్టమొదట హిమోత్పర్వతాల నుండి భూమి మీదకు వచ్చేటప్పుడు నారాయణ్ని ఆజ్ఞ అనుసరించి భూమి మీదకు వచ్చింది కావున తద్వారా ఆ ప్రాంతమునకు హరిద్వారం అనే పేరు వచ్చింది. ఈ హరిద్వారం వద్ద కూడా అనేక రకములైనటువంటి దివ్యక్షేత్రములు భాషిస్తూ ఉన్నవి. ఇవి హరికి హరుణకు కూడా ప్రాధాన్యం కలిగినటువంటి ప్రదేశములు. అక్కడ ప్రత్యేకించి హరిద్వార క్షేత్రంలో విష్ణువు శివారాధన చేయడము, శివలింగ ప్రతిష్ట చేయడము కూడా జరిగింది. అంటే హరిద్వారంలో శివ ప్రాధాన్యం కూడా ఉన్నది, అందుకే అది హరిహరాత్మక క్షేత్రం. తర్వాత కురుక్షేత్రం వైపు కూడా గంగా ప్రవాహం వెళ్ళింది, అందుకే కురుక్షేత్రం కూడా విశేషమైనటువంటి చోటు. అలాగే స్వామి ప్రయాగ క్షేత్రం గురించి కూడా వివరించారు. ఇక్కడ గంగా యమున ఈ రెండు నదులు కలుస్తాయి, సరస్వతి నది ఇక్కడ అంతర్వాహినిగా ప్రకాశిస్తుంది. ఇక్కడ గంగా యమునలు తెలుపు నలుపుల కలయికగా కనపడతాయి, ఇప్పటికీ అనేక వేల సంవత్సరములైన ఈ శితాశిత కలయిక కనపడుతుంది. ఇక్కడ పడమర వైపు అక్షయ వరట వృక్షం వద్ద ప్రయాగేశ్వరుడు అన్న పేరుతో నన్ను పూజిస్తారని చెప్పారు. ఇక్కడ నన్ను ఆరాధించి నన్ను ప్రత్యక్షం చేసుకుని నన్ను ఇక్కడ ఉంచిన వాడు మాధవుడు. అలాగే ఉత్తరం వైపు సోమేశ్వరుడు అన్న పేరుతో ఈశ్వరుడు ప్రయాగలో ఉన్నాడు. ఈశ్వరుడు అంటే ప్రీతి చేత మాధవుడు కూడా ప్రయాగలో ఉన్నాడు, అందుకే ప్రయాగకి మహాతీర్థం అని పేరు. ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రయాగలో స్నానం ఆచరించినట్లయితే అత్యంత ఉత్కృష్టం. మాఘమాసం స్నానానికి ప్రసిద్ధి, అలాగే ప్రయాగ స్నానం అత్యంత ప్రసిద్ధి, అందుకే ప్రయాగకి ప్రయాగ తీర్థరాజ్యం అన్న పేరు వచ్చింది. దీని అసలు పేరు ప్రయాగరాజు. మాఘ స్నానం కానీ నెల రోజు నెల అంతా ప్రయాగ తీర్థంలో చేసినట్లయితే అంతకంటే గొప్పది లేదు, అందుకే దీన్ని మహాతీర్థం అని కూడా అంటారు. ఇక్కడే తీర్థరాజ కృత శివస్తుతి కూడా వచ్చింది, ఇది చాలా దివ్యమైనది కూడా. మనం అందరం తీర్థ స్నానం చేయడం వలన మన పాపాలు పోతాయి, అలాగే ఆ తీర్థరాజు నా పాపాలను పోగొట్టువాడా అని ఈశ్వరుని స్తుతించాడు. గంగా యమునలు ప్రవహించే అనేక ప్రదేశాల్లో ఈశ్వరుడు వివిధ రూపాల్లో దేవతల చేత సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడి ఆరాధింపబడుతున్నాడు. అలాగే దివ్యమైన క్షేత్రముల్లో అయోధ్య, మధుర, మాయ, కాశి, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి ఈ తీర్థములు పితృదేవతలు కూడా తృప్తినిస్తాయి. తీర్థవిధి చేతనే తీర్థయాత్రకి తీర్థయాత్ర పూర్తి అవుతుందని గురుగారు చెప్పారు. ఒక్కసారి వెళ్ళినప్పుడు తీర్థవిధి చేస్తే తర్వాత వెళ్ళినప్పుడు తర్పణాలు చేసుకోవచ్చు. అందుకే తీర్థవిధి కోసమే తీర్థయాత్ర చేయాలి. అందుకే ఎవరైనా తీర్థయాత్రకు వెళ్తున్నప్పుడు వాళ్ళ పితృదేవతలు ఆకాశాలను నాట్యం చేస్తారట, ఎందుకంటే వాళ్ళు ధరించడానికి అవకాశం వస్తుందని. తీర్థయాత్రకు వెళ్ళి తీర్థవిధి చేయకుండా వస్తే వాళ్ళ పితృదేవతలు శాపంత అవుతున్నారు. ఇక్కడ ఇంకొక దివ్యమైన మరొక క్షేత్రం గురించి చెప్తున్నారు. అదేమిటంటే అయోధ్య. సరయూ నది తీరమున ఉన్నది. ఇక్కడ ఉన్న శివుని పేరు సుధేశ్వరుడు. రఘువంశీకులు ఈ సుధేశ్వరుని పూజించేవారు. అదే రఘువరాచితం. అయోధ్యలో సరయూ నదిలో స్నానం చేసి రఘువంశీకుల చేత పూజింపబడిన సుధేశ్వరుడు. ఇలాంటి క్షేత్రములు ఉన్నాయని మనకు తెలియదు, కానీ తెలుసుకుని వెళ్ళి వెతికితే ఇప్పటికే అవి ఉన్నాయి. అయోధ్యలో సుధేశ్వరుడు ఉన్నాడన్న రహస్యం మనకి శివరహస్యంలో కనపడుతుంది. ఇక్కడ మనం శివరహస్య సారం అంటే సమగ్ర శివరహస్యం చెప్పుకుంటున్నాం. ఏ విషయం నుంచి ఏది అతి ముఖ్యమైనదో ఆ సారం చెప్పుకుంటున్నాం ఈ శివరహస్యంలో. అంతా శివరహస్యం గుర్తుపెట్టుకోకుండా ఈ సార వాక్యాన్ని గుర్తుపెట్టుకున్నా చాలని గురుగారు చెప్పారు. ఈ సుధేశ్వరుణ్ణి సరయూ నదిలో స్నానం చేసి బిల్వపత్రాలతో ఆరాధన చేసి శివస్తోత్రాన్ని పఠించినట్లయితే వారు ధన్యులవుతారు. అక్కడ ఉన్న సుధేశ్వరుడిపై రఘువంశరాజులు తరచు చేసే స్తోత్రమును ఒకటి వివరించారు. ఇది చాలా అద్భుతమైన స్తోత్రం. సుధేశ్వరుడు అంటే అమృతేశ్వరుడు అని అర్థం. ఆయన సుధాధార, కళాధార అయిన చంద్రుని ధరించినవాడు. ఈయన భవరోగాల్ని, వాటికి కారణమైన పాపాలను కూడా పోగొట్టువాడు. ఇలా సుధేశ్వరుని ప్రాధాన్యాన్ని గురించి చెప్తూ తర్వాత గంగాసారం గురించి వివరించారు. అంటే గంగా సాగరంలో కలిసే చోటు. ఇది మనకి కలకత్తా దాటిన తర్వాత బెంగాల్లో కనిపిస్తుంది. ఈ గంగా సాగరంలోని బిల్వవన మధ్యంలో ఈశ్వరుడు మహాలింగ రూపుడుగా ఉన్నాడు. ఆయన పేరు సాగరేశ్వరుడు. ఇవన్నీ మనం వెళ్ళగలమో లేమో, తెలుసుకోగలమో తెలియదు, కానీ శివరహస్యం వింటే కనీసం వెళ్ళినప్పుడు తెలుసుకోవచ్చు. అందుకే మనం హిమాలయాల నుండి గంగాసాగర్ వరకు ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఈ గంగాసాగరంలో నియమబద్ధంగా కొంతకాలం కనుక ఉన్నట్లయితే గొప్ప సిద్ధి ఇస్తుంది. ఇక్కడ సముద్ర స్నానం చేసి సాగరేశ్వరుణ్ణి నమస్కరించి సాగరేశ్వర స్తోత్రాన్ని చదివినట్లయితే ధన్యులవుతారు. ప్రతి చోట కూడా క్షేత్రవర్ణన, అక్కడ ఉన్న శివ వైభవం, ఆయన స్తోత్ర వర్ణన చాలా చక్కగా తెలుసుకుంటున్నాం. ఒకనొకప్పుడు ఈ బిల్వవనంలో ఒక భిల్లుడు ఉండేవాడు. ఆయన బిల్వవనంలో నివాసం ఏర్పరచుకుని ఆ బిల్వవనాన్ని రక్షించేవాడు. ఆ బిల్వవనంలోకి అనేక మంది సత్పురుషులు జపమాచరించేవారు. అక్కడ చుట్టుపక్కల ఏనుగులు, అనేక జంతువులు ఉండేవి. అవి వచ్చి బిల్వ వృక్షాలను పాడు చేయకుండా ఈ బిల్లుడు ఆయుధాలను ధరించి వాటిని తరుముతూ ఉండేవాడు. అలా ఆ బిల్లుడు బిల్వవనాన్ని రక్షిస్తున్నాడు. అలా మృగాల నుండి బిల్వవనాన్ని రక్షించడమే కాకుండా ఆ బిల్వ వృక్షాలకు పురుగు అలాంటివి పట్టినప్పుడు అవి తీసేసి జాగ్రత్తగా చూసుకునేవాడు. సాధన చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కింద పడిన ఆకులను శుభ్రం చేసేవాడు. అక్కడికి వచ్చి సాధన చేసుకునే వారంతా ఆ బిల్లుణ్ణి, మేము ఈ రోజు ఇక్కడ ఇంత చక్కగా సాధన చేసుకుంటున్నామంటే అది నీ వలననే అని ఆ బిల్లుణ్ణి అభినందించేవారు. ఈ బిల్లునితో పాటు ఆయన భార్య, పిల్లలు కూడా ఈ బిల్వవన సంరక్షణలో పాల్గొని సహకరించేవారు. దీని వలన ఆ బిల్లునికి రెండు గొప్ప పుణ్యములు వచ్చాయి. ఒకటి బిల్వ పాలనము, రెండు శైవ సాంగత్యం అంటే శివభక్తులతో సాంగత్యం. ఈ రెండింటి ప్రభావం వలన బిల్లుడు ఈశ్వరునికి అత్యంత ప్రియుడైనాడు అని ఈశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు. ఈ బిల్లుని భార్య కూడా కుండలతో నీళ్లు తీసుకుని వచ్చి ఆ బిల్వ మూలములను తడుపుతూ ఉండేది. అక్కడ ఉన్న జలములు అనేక తీర్థ జలములతో సమానం. అలా చేస్తుండగా కొన్నాళ్ళకి పరమేశ్వరుడు సంతోషించి దివ్యమైన కైలాసంలో ఉన్న గణముల్లో ఒకటిగా చేర్చుకున్నాడు. దీన్ని బట్టి శివుడు అందరి వాడు అని తెలుస్తుంది. ఈ బిల్లుడు కూడా పరమేశ్వరుని గురించి ఒక స్తోత్రం చేశాడు. అదే బిల్వ కృత శివ స్తోత్రం. ఇక్కడ తాను పూజించడమే కాకుండా పూజకు సహకరించే వారికి కూడా ఈశ్వరానుగ్రహం లభిస్తుందని తెలుస్తున్నది. ఆ తర్వాత ఈశ్వరుడు కురుక్షేత్రం గురించి అమ్మవారికి చెప్తున్నాడు. ఒకప్పుడు కురుసోమరుడు అనే రాజు ఉండేవాడు. ఆయన చంద్రవంశీయుడు. అప్పట్లో రాజులు రాజ్యపాలన చేయడమే కాకుండా మహర్షులను ఆశ్రయించి వారి ద్వారా ధర్మ ప్రబోధములు పొందేవారు. అది ఉత్తమమైన సంస్కారం. దాని వలన వారికి అధికారం వలన, పదవి వలన కలిగిన అహంకారం అదుపులో ఉంటుంది. వాళ్ళకి సాత్వికత పెరుగుతూ ఉండేది. దానివల్ల లోకక్షేమం కలిగేది. అందుకే ప్రతి వాడు మహాత్ములు సేవించడం వలన అహంకారం అణచబడుతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇల్లు శుభ్రం చేసుకున్నట్లే మనసును కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. కళ్ళాపి తల్లి దుమ్ము ఎగరకుండా చూసుకున్నట్లే అహంకారం ఎదగకుండా సత్పురుషులు సేవ చేసుకుంటూ ఉండాలి. ఆ మహారాజు వెళ్ళిన క్షేత్రం పేరు కురుజాంగుల క్షేత్రం. ఈ క్షేత్రమునకు కురుక్షేత్రం అని పేరు వస్తుందని ఈశ్వరుడు అక్కడ ఉన్న తపస్సు చేసుకుంటున్న మహర్షితో చెప్పాడు. అక్కడ విశేషంగా గంగా సరస్వతి నదులు ప్రవహిస్తున్నాయి. కొంతకాలానికి ఇక్కడ ఒక కురువంశ మహారాజు వచ్చి ఆలయ నిర్మాణం చేస్తాడు. ఇప్పటికీ కురుక్షేత్రం మహాక్షేత్రం, ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి కురుక్షేత్రంలో, బ్రహ్మ సరోవరములు ఉన్నాయి. ఆ కురు అనే రాజు వచ్చే వరకు ఈ ప్రదేశం అంతా అనేక జలాశయాలతో కూడిన పవిత్ర ప్రదేశంగా ఉంటుంది. తర్వాత ఇది నివాసయోగ్యమైన ప్రాంతంగా కూడా మారుతుందని ఈశ్వరుడు చెప్పాడు. ఆ శివాజ్ఞ పరిపాలకుడైన రాజు ఎప్పుడు వస్తాడని ఈ మహర్షి ఎదురు చూస్తూ ఉన్నాడు. అది చాలా దుర్గమమైన అరణ్యం. అక్కడ శివ మందిర నిర్మాణం అంత తేలికైన విషయం కాదు. ఆ మహారాజుకు ఒక యోగం వలన శివ మందిర నిర్మాణ అవకాశం వచ్చింది. కానీ అంత దుర్గమైన ఆ అరణ్యంలో మందిర నిర్మాణం చేయడానికి కావలసిన శక్తి తపస్సు చేత సంపాదించుకోవాలని ఆ మహర్షి మహారాజుతో చెప్పాడు. తపస సాధయ సర్వం, అంటే తపస్సు చేత సర్వం సాధించుకోవచ్చని ఆ మహర్షి గురు మహారాజుతో చెప్పాడు. తపస్సు చేయాలంటే గురువు ఉండాలి, గురువు చెప్పింది తపస్సు, దాన్ని ఆచరించాలి. ఆ మహర్షి గురు మహారాజునకు పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి శతరుద్రీయ పారాయణం కూడా చేయించి అక్కడ ఉన్న బిల్వవనంలో బహుకాలం సాధన చేయించాడు. అటు పిమ్మట ఆ మహారాజునకు ఈశ్వర సాక్షాత్కారం కలిగింది. ఆ సాక్షాత్కారంతో విశ్వకర్మ కూడా అక్కడికి వచ్చాడు. అక్కడ విశ్వకర్మ ఒక భవ్యమైన క్షేత్రాన్ని ఏర్పాటు చేశాడు. కురురాజు తపస్సు చేత విశ్వకర్మ చేత ఆలయ నిర్మాణం చేయించగలిగాడు. కురురాజు చేత ఈ ప్రదేశం వృద్ధి పొందింది కనుక దానికి కురుక్షేత్రం అని పేరు వచ్చింది. అలా ఏర్పడిన కురుక్షేత్రం ధర్మక్షేత్రం, దివ్యక్షేత్రం కూడా. ప్రధానమైన క్షేత్రముల గురించి చెప్తూ కురుక్షేత్రం, ప్రయాగ, గయా, కాశీ ఈ నాలుగు అత్యంత ప్రధానమైనవి. అక్కడ శమంతక పంచకమని ఒక తీర్థం కలదు. ఇక్కడ పరశురాముడు పితృదేవతలకి తర్పణాదులు చేశాడు. ఆయనే ఈ శమంతక పంచక తీర్థ నిర్మాణం చేశాడు. అందుకే పర్వకాలాల్లో ఇక్కడ శ్రాద్ధాదులు చేయడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా సంక్రమణ గ్రహణ సమయాల్లో అక్కడ చేసినటువంటి పితృతర్పణలు అక్షయఫలాన్ని ఇస్తాయి. మానవుడు తరించడం కోసం ఈ క్షేత్రములకు చేరుకోవాలి. పితృరుణం, దేవరుణం, ఋషి రుణం తీర్చుకోవడం కోసమే ఈ తీర్థాలున్నాయని గురుగారు చెప్పారు. హిందూకి సనాతన ధర్మంలో తీర్థయాత్ర, క్షేత్రయాత్ర కూడా అత్యంత ప్రధానమైన అంశములు. కురుక్షేత్రంలో ఉన్న శివుడి పేరు కురుక్షేత్రేశ్వరుడు. బ్రహ్మాది దేవతలు ఈ దివ్యమైన క్షేత్రములకు వచ్చి పరమేశ్వరుడిని ఆరాధన చేస్తారు. ఈ కురుక్షేత్రంలో భవిష్యత్తులో దేవతలు వస్తారని, కృష్ణుడు వస్తారని ఈశ్వరుడు చెప్పాడు. ఆ దేవతలే పాండవులు. ఆ కృష్ణునికి కురుక్షేత్రం అంటే చాలా ఇష్టం. ఆయనకి ఈ క్షేత్రంలో నా దివ్యలింగాన్ని ఆరాధన చేస్తారని ఈశ్వరుడు చెప్పాడు. నేటికి కూడా కురుక్షేత్రం యోగభూమి. అక్కడ అనేక మంది మహాత్ములు సిద్ధపడుతున్నారు. అక్కడ గంగానది దివ్యమైన తీరములు ఉన్నాయి. ఈ కురుక్షేత్రానికి పడమర వైపు వేణిక అన్న నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ 6000 మంది మునులు తపస్సును ఆచరించారు. అందులో మంకన్నుడు అనే సిద్ధ పురుషుడు కూడా తపస్సును ఆచరించాడు. ఈయన గురించి భారతంలో కూడా ప్రస్తావన ఉన్నది. ఆయన ప్రభాస క్షేత్రంలో సిద్ధేశ్వరుడు అన్న లింగాన్ని ఆరాధన చేశాడు. అది దివ్యమైన క్షేత్రం. ఈ ప్రభాస క్షేత్రం ఈశ్వర తేజస్సుని ఆకర్షించి మరలా తిరిగి ప్రసాదిస్తుంది. అందుకే అది ప్రభాస క్షేత్రం. ఇక్కడ మంకణుడు సర్వసిద్ధులు పొందాడు. ఈ ప్రభాస క్షేత్రం ఇంద్రుని కొడుకుకి బ్రహ్మహత్యా పాతకం కూడా పోగొట్టింది. ఇంకొక మహా పుష్కర తీర్థం. ఇక్కడ శివుని పేరు పుష్కరేశ్వరుడు. ఇక్కడ ఒకప్పుడు బ్రహ్మదేవుని చేతి ఎందున్న పద్మం ఆ తీర్థం ఎందున్న శివుని పైపడి ఆయన పుష్కరేశ్వరుడుగా అయ్యాడు. ఇక్కడ ఈశ్వరుడు స్వయంభూలింగంగా ఉన్నాడు. ఇక్కడ సరస్వతి, గంగానదులు ఉన్నాయి. బ్రహ్మదేవుడు కూడా కొంతకాలం తపస్సు చేశాడు. ఇక్కడ కార్తీక సోమవారం నాడు శివుణ్ణి ఆరాధించడం విశేషం. ఈ పుష్కర క్షేత్రంలో బ్రహ్మదేవుడు విశ్వకర్మ చేత ఆలయ నిర్మాణం చేయించాడు. ఇక్కడ బ్రహ్మదేవుడు ఒకప్పుడు ఒక శివస్తుతి చేశాడు. ఇది చాలా విశేషమైనది. ఇది వేదవాక్యములతో కూడుకున్న శివస్తుతి. చదువుకుంటే వేదమంత్ర ఫలం లభిస్తుందని గురుగారు చెప్పారు. ఈ పుష్కర క్షేత్రంలో ఈశ్వరుడు వృక్షంలాగా స్థాణువుగా ఉంటాడు. ఇంకొక క్షేత్రం భీమేశ్వరం. ఇక్కడ దివ్యమైన భీమేశ్వరుణ్ణి హరి ఆరాధించాడు. మొదట విష్ణువు వలననే అనేక శివక్షేత్రాలు బయటపడ్డాయి. ఎందుకంటే శివస్య హృదయం విష్ణువు, విష్ణుస్య హృదయం శివ. అందుకే శివుని ఆనవాళ్లు విష్ణువుకే తెలుస్తాయి. ఈ భీమేశ్వరం భీమరథి చీరంలో ఉన్నది. ఇక్కడ దగ్గరలో కునికుంభం అన్న క్షేత్రం ఉన్నది. ఇక్కడ కుని అనే మహాముని అక్కడ పరమేశ్వరుణ్ణి ఆరాధించాడు. ఇక్కడ శివుణ్ణి కునికుంభేశ్వరుడు అని అంటారు. ఈ ప్రదేశం విష్ణువు కూడా చాలా ఇష్టం. జగత్పాలన సుష్ట సంహారం చేసి అలసిపోయిన విష్ణువు ఇక్కడ ఉంటాడని చెప్పాట. విష్ణువు ఇక్కడ భీమరథికి దక్షిణ క్షేత్రంలో ఉన్నాడు. ఇది విష్ణువు యొక్క పాండురంగ క్షేత్రం అని చెప్పబడుతున్నది. ఇక్కడ శివుణ్ణి ఆరాధించిన వారిలో శయత్రుడు అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన ఈ శివుని ఆరాధించి అపమృత్యు బాధ నుండి బయటపడ్డాడు. కాలమృత్యు అపమృత్యు అని మృత్యు రెండు రకాలు, సకాలంలో వచ్చేది కాలమృత్యు, అకాలంలో వచ్చేది అపమృత్యు. ఈశ్వర ఆరాధన వల్ల ఈ అపమృత్యువు నుండి బయటపడవచ్చు. శివానుగ్రహం ఉంటే దీర్ఘాయువు లభిస్తుంది. కాలమృత్యువు మొదలైనవి తొలగుతాయి. వైద్యనాథ క్షేత్రంలో అశ్విని దేవతలు చేసిన స్తోత్రం విన్నవారికి కూడా ఆరోగ్యం కలుగుతుంది. ఇక్కడ సేతుడు చేసిన మహామంత్రం, మృత్యుంజయ మహాదేవ జగదీశ్వర శంకర మృత్యుగ్రస్తం మోచయాసు త్రయంబక నమోస్తుతే. ఎవరైనా అపమృత్యుతో బాధపడేవారు ఈ దివ్యమైన మంత్రంతో జపం చేయవచ్చని గురుగారు చెప్పారు. దీన్ని కాలంజేశ్వర స్థుతి అంటారు. ఆయనకే మరొక పేరు కుణికుంభేశ్వరుడు. ఇది భీమరది తీరంలో ఉన్న క్షేత్రం. కాలంజేశ్వర అన్న పేరులోనే మృత్యునాశక మంత్రం ధ్వనిస్తున్నది. ఇక్కడ ఈశ్వరుడు నందిని అనే ఒక ఆవుకు కూడా సారూప్యాన్ని ప్రసాదించాడు. శివపూజ చేయడమే కాదు, శివనామాలు విన్నా మహాపుణ్యం. శివ సహస్రనామం అత్యుత్తమమైనది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః.
శ్రీనివాస్ గారు చాలా బాగుందండి, వైకుంఠ ఏకాదశి సందర్భంలో ఇంత బాగా చెప్పడం. మాకొక్కసారి ఆ మృత్యుంజయ శ్లోకం ఇప్పుడు చేసింది మీరు గ్రూప్ లో పెడతారండి, అందరికి ఉపయోగపడేలాగా.
తప్పకుండా అండి, తప్పకుండా.
చాలా సంతోషం అండి, గురుభ్యో నమః. అయితే ఒక్కసారి ఆ గీత స్ప్రెడ్ ద వర్డ్ అనేది అందరూ ఒకసారి మీరు చూసి దాన్ని మీ ఆ డీపీల్లో పెట్టుకుని అందరికీ స్ప్రెడ్ చేయవలసిందిగా కోరుతున్నానండి. మధు నువ్వు ఏమన్నా చెప్తావమ్మా? అదే అంటే ఇంకొకసారి ఏమైనా రిపీట్ చేస్తానంటే చెయ్యి, లేకపోతే ఇంకా శ్రీ గురుభ్యో నమః అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి.